ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वांछाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरीं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणां। ఈరోజు మనం చర్చ చేసుకునే పోయే ముందు గత వారం మీకు గుర్తున్నటువంటి అంశం ఏమిటో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. గత వారం ఏం మనం చర్చ చేసాం? నాకు వినబట్లే. మొత్తం అంతా ఒకసారి రివిజన్ చేసాం. లాస్ట్ పాయింట్ ఏమిటి? లాస్ట్ వీక్ లో లాస్ట్ పాయింట్ ఏమిటి? ఎక్కడి వరకు వచ్చా? శ్రవణం గురించి. శ్రవణం గురించి ఏం మాట్లాడుకున్నాం? రకరకాల శ్రవణాల ప్రక్రియల గురించి మాట్లాడుకున్నాం. నటిస్తూ శ్రవణం చేయడం, నిద్రపోతూ శ్రవణం చేయడం, లేకపోతే ఇలా రకరకాల శ్రవణ ప్రక్రియ మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే శ్రవణం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి శ్రద్ధ నుంచి వచ్చింది. సరైనటువంటి శ్రద్ధ, ప్యూర్ ఫెయిత్ కావాలనుకుంటే మనం ఎక్కడి నుంచి వినాలనుకున్నాం? సాధువుల దగ్గర నుంచి వినాలి. సతాం ప్రసంగా మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథ తజ్జోషనాదాసు అపవర్గవర్త్మని శ్రద్ధ రతిర్ భక్తిర్ అనుక్రమిష్యతి. అంటే ఈరోజు పొద్దున మీరు క్లాసులో ఉన్నారా? భాగవతం క్లాస్ అందరూ ఉన్నారా? ఎవరెవరు లేరు? మనం భగవంతుణ్ణి కీర్తించాలి అని అంటే భగవంతుణ్ణి మనం కీర్తించలేం. మనం భగవంతుణ్ణి కీర్తించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి వినడం ద్వారా మనం భగవంతుణ్ణి కీర్తించవచ్చు. అందువల్ల శ్రవణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. శ్రవణ ప్రక్రియ మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ శ్రవణ ప్రక్రియని కీర్తన ప్రక్రియగా తర్వాత మార్చబడుతుంది. అందుకే దీని ఏమన్నారంటే అనుకీర్తనం అని చెప్పేసి. అనుకీర్తనం అని అంటే అను అంటే అనుసరించేటువంటిది, కీర్తనం అనుసరించే కీర్తనం. అంటే అనుసరించాలి అని అంటే ముందేం చేయాలి? వినాలి. వింటే కదా అనుసరించగలుగుతాం. సో అందువల్ల శ్రవణ కీర్తన రెండింటినీ కలిపి అనుకీర్తన అని కూడా అనొచ్చు. శ్రవణ కీర్తనం అనొచ్చు, లేదా అనుకీర్తనం అని అనొచ్చు. రెండిట్లో ఏ పదం వాడినా కూడా అన్ను అది శ్రవణ కీర్తన కిందే వస్తుంది. సో అందువల్ల శ్రవణ ప్రక్రియ అంత ముఖ్యమైనటువంటిది అయినప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నాం శ్రవణ ప్రక్రియ సరిగ్గా జరిగే విధంగా మన జీవితంలో? శాస్త్రాల్లో ఉదాహరణలు ఎలా ఉన్నాయి వీటిని గురించి మనం చర్చ చేసుకుందామనే ఉద్దేశంతో భగవద్గీత ఉపోద్ఘాతంలో ప్రభుపాదులు వారు రాస్తారు. ఏమని రాస్తారు? అర్జునుడు ఎన్నో రకాలైనటువంటి వాదనలు వినిపించిన తర్వాత, కృష్ణునికి వినిపించిన తర్వాత ఎందుకు యుద్ధం చేయను అనేటువంటి విషయం మీద అర్జునుడు ఎన్నో వాదనలు వినిపించాడు. వినిపించిన తర్వాత చివరికి ఒక మాట అన్నాడు. మీకెవరికైనా గుర్తుందా, విన్నారా ఇంతకుముందు ఎప్పుడైనా ఏ వాదనలు వినిపించాడు అర్జునుడు? ఏ వాదనలు వినిపించాడు కృష్ణునికి? ఎందుకు యుద్ధం చేయనన్నాడు? యుద్ధం చేయకుండా ఉండడానికి కారణాలని ఆయన పేర్కొన్న కారణాలు ఏమిటి? అది ఒక కారణం. అంటే కంపాషనేట్ గ్రౌండ్స్. మన వాళ్ళని మనం చంపుకొని ఆ రక్తపు కూడు మనం తినాలా అనేటువంటి. వీళ్ళెవరో కాదు కదా, వీళ్ళందరూ కూడాను మన బంధువులే కదా, స్వజనం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. నాకి విజయకాంక్ష లేదు కృష్ణ, రాజ్యకాంక్ష గాని విజయకాంక్ష గాని లేదు. ఎందుకనంటే వీళ్ళందరినీ స్వజనాన్ని చంపుకొని ఆ రక్తపు కూడా తినాల్సినటువంటి అవసరం. అది ఒక గ్రౌండ్, వన్ ఆఫ్ ది గ్రౌండ్. తర్వాత ఇంకా ఇంకేమి ఉన్నాయి గ్రౌండ్స్, అదర్ గ్రౌండ్స్. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మో నష్టో కులం కృత్స్నం అధర్మో విభవత్యుత. సో ఇంకా మిగిలిన కారణాలు ఒక్కొక్కటిగా చెప్తున్నాడు. ఏమిటి, సమాజంలో ఉత్కృష్టమైనటువంటి వాళ్ళందరూ ఇక్కడ చేరారు ఈ కురుక్షేత్రంలో. మరి యుద్ధం జరిగినప్పుడు అందరూ సంహరింపబడతారు. మరి వీళ్ళందరూ సంహరింపబడినప్పుడు ఈ సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి పెద్దలు ఎవరు కూడా ఉండరు. మరి ఆ పెద్దలు లేని సమక్షంలో ఏమవుతుంది, కుల స్త్రీలు అనేటువంటి వారు పతితులయ్యే అవకాశం. కుల స్త్రీలు పతితులైనప్పుడు ఏమవుతుంది, వర్ణసంకరం ఏర్పడుతుంది. వర్ణసంకరం ఏర్పడినప్పుడు ఏమవుతుంది, పిండ ప్రదానాలు చేసేటువంటి వాళ్ళు ఉండరు. తర్వాత సరైనటువంటి ధర్మ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఎవరు ఉండరు. దోషైరైతే కులజ్ఞానం వర్ణసంకర కారకై ఉత్సాధ్యంతే జాతి ధర్మ కులధర్మాశ శాశ్వత. జాతి ధర్మము కులధర్మము ఇవన్నీ కూడా గంగలో కలిసిపోతాయి. సంకరో నరకాయేవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియః. సో పిండ ప్రదానం చేసేవాడు కూడా ఎవడు ఉండు, పిండ ప్రదానం సరిగా పిండ ప్రదానం అనేటువంటిది జరగదు. జరగకపోయినప్పుడు ఏమవుతుంది, పూర్వీకులు అనేటువంటి వాళ్ళు నరక లోకాల్లోనే చిక్కుకుపోతారు. వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్లే అవకాశం లేదు. ఇది ఇవన్నీ ఇంకో కొన్ని ఆర్గ్యుమెంట్స్. ఇంకా ఇంకిచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఏమిటి, అది వేరే, అది తర్వాత వచ్చేది. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఫస్ట్ చాప్టర్ చివర సెకండ్ చాప్టర్ మొదల కాన్వర్జేషన్ లో ఈ ఐదారు పాయింట్ ఐదారు రీజన్స్ ఇస్తాడు. గట్టిగా చెప్ప, అది మాట్లాడుకున్నాం కదా, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎస్, ఇంకా వెరీ గుడ్. వీళ్ళని చంపడం వల్ల నాకు పాపం వస్తుంది, అంటే ఈ పాపం జీవితాన్ని అంతటినీ కూడాను క్షీణింపజేస్తుంది, కాబట్టి నాకు ఈ పాపం అక్కర్లేదు వీళ్ళని చంపడం వల్ల. ఎందుకు పాపం వస్తుంది, వీళ్ళని చంపడం వల్ల పాపం ఎందుకు వస్తుంది? మామూలుగా ఆయనే అంటాడు ఆతతాయన. ఆతతాయన అంటే వీళ్ళు ఆకతాయిలు. వీళ్ళు ఆకతాయిలు అంటే వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు. సాంస్క్రిట్ వర్డ్ ఆతతాయన. ఆతతాయన అంటే ఎవరిని, దాన్ని ఇంగ్లీష్ లో అగ్రెసర్స్. ఎవరు అగ్రెసర్స్ అని ఎవరిని అంటారు, ఆతతాయన అని ఎవరిని అంటారు? వన్ హూ కిడ్నాప్స్ వన్స్ వైఫ్, వన్ హూ అటాక్స్ విత్ డెడ్లీ వెపన్స్, అంటే తమ భార్యని ఎత్తుకుని పోయేటువంటి వాడు, తమని చాలా చాలా డెడ్లీ అని అంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఆయుధాలతో ఎదుర్కొనేటువంటి వాడు, అటాక్ చేసేటువంటి వాడు. వన్ హూ ప్లండర్స్ వన్స్ వెల్త్, వారి యొక్క రాజ్యాన్ని పూర్తిగా తీసుకుని వారి సంపదని దొంగలించేటువంటి వాడు. వన్ హూ గివ్స్ డెడ్లీ పాయిజన్, విషప్రయోగం చేసేటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ ఏమన్నారు, ఆతతాయనః. ఆతతాయనః అనంటే వీళ్ళందరూ కూడాను దుర్మార్గులు, దుష్టులు. కాబట్టి ఇలాంటి అగ్రెసర్స్ ని చంపడంలో తప్పు లేదు, ధర్మ నియమాల ప్రకారం చంపడంలో తప్పు లేదు. కానీ ఇంకాస్త ఉన్నతమైన నియమాల ప్రకారం అదే ఆతతాయులు నీ కుటుంబీకులైనప్పుడు, సొంత వాళ్ళైనప్పుడు వాళ్ళని క్షమించవచ్చు. కాబట్టి ఇక్కడ అర్జున్ ఏమంటాడు, వాళ్ళ ఆతతాయులే కావచ్చు కానీ వాళ్ళు నా కుటుంబ సభ్యులు, కాబట్టి వాళ్ళని చంపడం వల్ల నాకేమొస్తుంది, పాపం వస్తుందని చెప్పేసి. ఇది ఇంకొక కారణం. ఇంకా ఇంకేం కారణం, ఇంకా ఏ కారణం ఉంది? ఫైనల్ కారణం చెప్తాడనమాట అర్జునుడు. ఏమిటది, ఓ కృష్ణ, అసలు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో తెలియదు. సో కాబట్టి నేను చాలా మీమాంసలు ఉన్నాను, నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. అంటే ఆయనకి ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో తెలియనప్పుడు, సో నేను డెఫినెట్ గా గెలుస్తాను అనుకుంటే ఒక ఆలోచన, బట్ ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో తెలియదు అంటే ఒక ఇండెసిషన్, ఇది కూడా ఒక కారణం. అంటే ఈ కారణాలన్నీ ఆయన తల చుట్టి ఉన్నాయన్నమాట. ఈ కారణాల వల్ల ఆయన ఏమంటున్నాడు, ఐ కెనాట్ ఫైట్, ఇవన్నీ నా ఆర్గ్యుమెంట్స్, ఐ కెనాట్ ఫైట్ అని చెప్పేసి అన్నాడు. కృష్ణుణ్ణి ఫాలో అవ్వకుండా ఉండడానికి ఎన్ని ఆర్గ్యుమెంట్లు పెట్టాలో అన్ని ఆర్గ్యుమెంట్లు పెట్టాడు. పెట్టిన తర్వాత చివరికి ఒక మాట అంటున్నాడు, ఏమిటి, ఇదంతా బానే ఉంది కానీ నాకు నా ఇంద్రియాలు శోషింపబడుతున్నాయి అంటే బాగా ఎండిపోతున్నాయి, నా ఇంద్రియాలు చాలా దుఃఖాన్ని ఇస్తున్నాయి, ఈ దుఃఖం పోయేటట్లేదు, ఈ దుఃఖం పోవాలంటే నేను నీకు శరణాగతి. మొదట ఏమంటాడు 7వ శ్లోకంలో ఏమంటాడు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నీకు శిష్యుడిగా నన్ను దయచేసి నన్ను స్వీకరింపు కృష్ణ, ఎందుకు నిశ్చయంగా నేను తేల్చుకోలేకపోతున్నాను, నాకు ఏది శ్రేయస్కరమో ఏది శ్రేయస్కరమో కాదో, ఏది ధర్మమో ఏది ధర్మం కాదో నేను తేల్చుకోలేకపోతున్నాను, కాబట్టి అది తెలియజెప్పడం కోసం దయచేసి నన్ను శిష్యునిగా స్వీకరింపు అని అన్నాడు అర్జునుడు అన్నాడు. అన్ని తర్వాత మనకు ఆచార్యులు చెప్తారు ఏమిటంటే, మరి శిష్యుడిగా ఆయన సరెండర్ అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడాలి, ఎవరికి సరెండర్ అయ్యారో ఆయన మాట్లాడాలి. ఎవరికి అక్కడ సరెండర్ అయ్యాడు, ఆయన కృష్ణుడికి సరెండర్ అయ్యాడు కాబట్టి కృష్ణుడు మాట్లాడాలి. సో ఒరిజినల్ గా 8వ శ్లోకం ఎవరు మాట్లాడాలి, కృష్ణుడు మాట్లాడాలి. కానీ కృష్ణుడు మాట్లాడకుండా ముందు ఎవరు మాట్లాడారు, అర్జునుడు మాట్లాడారు. 8వ శ్లోకం కూడా అర్జునుడే మాట్లాడారు. అందులో చాలా ముఖ్యమైన విషయాలు అర్జునుడు చెప్పాడు. ఆ ముఖ్యమైన విషయాలు ఏమిటి తెలుసా ఎవరికి, మీరు ఇప్పుడు అడగొచ్చు ఎందుకు ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం అంటే దానికి కారణం చెప్తాను. అంటే శ్రవణం అనేటువంటిది ఎలా చేయాలి అన్న దానికి ఇది ఉదాహరణ. శ్రవణం, సరే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పు, ఏదో చెప్తే ఆ చెప్తే దాన్ని వింటాను నేను, ఆ యాటిట్యూడ్ వేరు. నా సమస్యలన్నిటికీ కూడా మూల కారణం నా చైతన్యం లోపం, నా చైతన్యం వృద్ధి చెందే విధంగా దయచేసి నా చైతన్యాన్ని ఉద్ధరించే విధంగా ఓ కృష్ణ నీకు నేను శరణాగతి పొందుతున్నాను అని చెప్పి అడగడం వేరు. సో ఇక్కడ అర్జునుడు అడిగేటువంటి విధానం ఎలా ఉందంటే చాలా ఉన్నతమైనటువంటి విధానం. ఆయన ఎలా అడగట్లేదు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పు, నేను వేరే వాళ్ళని కూడా సంప్రదిస్తానులే, వేరే వాళ్ళని సంప్రదిస్తాను, నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ ఉపయోగించుకుంటాను, ఎక్కడి నుంచి సొల్యూషన్ వస్తే ఆ సొల్యూషన్ నేను తీసుకుంటాను, అందులో భాగంగా నిన్ను కూడా అడుగుతూ ఉన్నా. అంటే అర్థమైందా, దీన్ని ఏమంటారు, దీన్ని శరణాగతి అంటారా అనరా, అనరా దీన్ని శరణాగతి అనరా, శరణాగతి ఎన్నో ఆప్షన్లుంటే గురువును కూడా ఒక ఆప్షన్ గా ఎంచుకుంటే దాన్ని శరణాగతి అంటారా అన్నరే అన్నరే. అంటే వేరే ఎవరైనా సొల్యూషన్స్ కనుక ఇచ్చినట్లయితే గురువుని పక్కన పెట్టేవచ్చు అనమాట. నాకు కావాల్సింది ఏంటి, నా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కావాలి, ఆ సొల్యూషన్ ఎవడిస్తే వాడే నా గురువు. కాబట్టి నీకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాను కృష్ణ, అంటే గురువుగారు మీకు కూడా నేను ఒక ఛాన్స్ ఇస్తున్నాను. దేనికి ఛాన్స్ ఇస్తున్నావయ్యా, నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీరు కూడా ఉపయోగపడచ్చు కావాలనుకుంటా. అది శరణాగతి అనిపించుకుంటుందా, అనిపించుకోదు. మరి 7వ శ్లోకం ప్రకారం ఈయన అడుగుతుంది ఏంటి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను నిర్ణయించుకోలేకపోతున్నాను ధర్మం మీదో అధర్మం మీదో, దయచేసి నాకు తెలియజెప్పు అని అన్నాడు. కృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు ఇంకేమని అంటాడా అని. సో అప్పుడు తర్వాత శ్లోకం ఉన్నాడు, ఏమిటా తర్వాత శ్లోకం, 2వ అధ్యాయంలో 8వ శ్లోకం సరిగ్గా ఇలా ఓపెన్ చేస్తే అదే వచ్చింది. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోష ముచ్చోషనమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం శురాణామపి చాధిపత్యం. ఈ మాట చాలా ముఖ్యం. ఈ మాట అనగలగాలి ప్రతి డిసైపుల్, ఈ మాట అనగలగాలి, అప్పుడే సరెండర్ ఫుల్ అవుతుంది, లేకపోతే సరెండర్ ఫుల్ కాదు. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, మీకు నేను శరణాగతి పొందుతున్నాను, నాకు నన్ను డిసైపుల్ గా యాక్సెప్ట్ చేయండి అంటే అది ఫుల్ శరణాగతి కాదు. ఈ మాట కూడా అంటే ఫుల్ శరణాగతి. ఈ మాటలో ఏమిటి అంత గొప్పతనం ఉన్నది చూద్దాం, వినండి. ట్రాన్స్లేషన్ చదువుతున్నాను, దాని తర్వాత పొరపాట్లో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రభుపాదులు వారు రాస్తారు. ఇంద్రియములను శోషింపజేయనటువంటి ఈ శోకమును తొలగించుకున్న మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యము వలె సంపత్ సమృద్ధమును మరియు శత్రురహితమును ఒక రాజ్యమును ధరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకున్న జాలను. అర్జునుడు ఏమంటున్నాడు, ఓ కృష్ణ నేను ఇన్ని ఆర్గ్యుమెంట్స్ చేశాను, శోకం పోలే, శరణాగతి పొందాను, శోకం పోలే. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏమిటంటే నువ్వు తప్పితే ఇంకెవరూ ఈ శోకాన్ని దూరం చేయలేరు అని నాకు అర్థమవుతుంది. దేంతో సహా శత్రురహితమైనటువంటి సమృద్ధిమయమైనటువంటి రాజ్యం నాకు ఇచ్చినా, ప్రపంచానికి అధిపతిగా చేసినా కూడా నాకు ఈ శోకం పోయేటట్టు లేదు. ఈ స్థితికి ఎప్పుడైతే వస్తాడో ఒక వ్యక్తి, అప్పుడు ఆ మాటలు ఎవరితో అంటాడో ఆ వ్యక్తి చెప్పేటువంటి వాక్యాలని అంతగా స్వీకరిస్తాడు. మనం చాలాసార్లు అంటూ ఉంటాం, మీరు విన్నారో లేదో, భగవద్గీత సంవాదం, ఇద్దరి మధ్య సంవాదం ఎంతసేపు జరిగింది? సుమారు 45 నిమిషాల పాటు జరిగింది. 45 నిమిషాలు, 45 నిమిషాల్లో అర్జునుడు పూర్తి సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడయ్యాడు, సంపూర్ణమైనటువంటి శరణాగతుడయ్యాడు, తనకున్నటువంటి పూర్వపు వాదనల నుంచి, భ్రమ నుంచి పూర్తిగా బయటపడ్డాడు. అది మనకెందుకు అవ్వట్లేదు? ఆయనకి 45 నిమిషాలు పట్టింది. మనకి రోజు 45 నిమిషాలు గంట క్లాస్ చెప్పుకుంటున్నాం, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. అందులో కొద్దిగైనా మనకి ముందు వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటి? ఈ యాటిట్యూడ్ మనకి, అర్జునుడికున్న యాటిట్యూడ్ మనకి లేదు కాబట్టి ప్రాబ్లం. అర్జునుడికున్న స్పెషల్ యాటిట్యూడ్ ఏమిటి? 8వ శ్లోకంలో మనకి చెప్తున్నారు ప్రభుపాదులు వారు. ఏమున్నారు భాష్యం చూడండి, ఏమంటున్నారు ప్రభుపాదులు వారు? ధర్మ నియమములు, నీతి నియమములు, జ్ఞానముపై ఆధారపడి పలు వాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నను తన నిజమైన సమస్యను గురువైన శ్రీకృష్ణ భగవాను సహాయము లేకుండా పరిష్కరించుకొన్న జాలనట్లు విదితమగుతున్నది. నేను ఇంతదాకా చాలా ఆర్గ్యుమెంట్స్ అవి చెప్పినా నాకు మాత్రం ప్రాబ్లం ఏమి సాల్వ్ కావట్లేదు. అంటే నా సొంత జ్ఞానం ఉపయోగించి, సొంత జ్ఞానం కాదు, పోనీ ఆయన ఏమన్నాడు, నేను ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నాను, నేను గురు పరంపరలో విన్న మాటలే నీకు చెప్తున్నాను కృష్ణ అని అన్నాడు. అంటే రిపీట్ చేసినంత మాత్రాన, చిలక పలుకులు పలికినంత మాత్రాన ఇక్కడుండే ప్రాబ్లము సాల్వ్ కాదు. మనందరం కూడా నన్ను గొప్ప గొప్ప ప్రీచర్స్ అయిపోవచ్చు, ఎందుకంటే రోజు పొద్దున్న సాయంత్రం విని, ప్రభుపాదులు వారి పుస్తకాలు చదివి, లేకపోతే వీళ్ళు వాళ్ళు చెప్పిన కథలు విని, 4 కూడ తీసుకుని మనం 4 ఆకర్షణీయంగా కూడా చెప్పొచ్చు, ఇదే మాటలు రిపీట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మాత్రం కొరుకుతూనే ఉంటుంది. ఇక్కడ ఈయన చెప్తుంది అదే. ఏమంటున్నాడు, నేను నీతో ఇంత వాదించినా కూడా నాకేం పోవట్లేదు, ఇంద్రియ శోషణ అనేటువంటిది, ఇంద్రియ దుఃఖం అనేటువంటిది పోవటం లేదు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఏమని రాస్తున్నారు ప్రభుపాదులు వారు? స్వీయమనుగడచే శోషింపజేయనట్టి సమస్యలను నివారించట్లో తన నామమాత్ర జ్ఞానము వ్యర్థమని అతడు అవగతము చేసుకునగలిగాను. ఆయనకు అర్థమైపోయింది ఏంటి, నాకున్న ప్రాబ్లం చాలా డీప్ ప్రాబ్లం, ఈ డీప్ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి నా దగ్గర ఉండే జ్ఞానం సరిపోదు. అందరు వింటున్నారా, లేకపోతే ఎక్కడైనా మైండ్ డైవర్ట్ అవుతుందా? బీ అటెంటివ్, బీ వెరీ అటెంటివ్, డోంట్ స్లీప్. నిద్ర వస్తే నిల్చోండి, డోంట్ స్లీప్ ఇన్ ద క్లాస్. నాకు నిద్రపోవాలనుంది, కానీ ఈ కుర్చీలో కూర్చొని నిద్రపోతాను కదా. ఇక్కడ ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు. ఏమంటున్నారు, నాకున్న జ్ఞానం సరిపోవట్లేదు. ఏంటి, నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి నాకున్న ప్రాబ్లం సరిపోవట్లేదు. దీనికి ప్రభుపాదులు రాస్తున్నారు, ఏమని రాస్తున్నారంటే, శ్రీకృష్ణుని భగవానుని వంటి గురువు సహాయం లేకుండా అట్టి కలతలకు పరిష్కారము గూర్చుట అతనికి అసాధ్యం. పుస్తక జ్ఞానము, పాండిత్యము, ఉన్నత పదవుల వంటివి జీవిత సమస్యలకు పరిష్కారము నొసగటులో వ్యర్థములై ఉన్నవి. సో జీవిత సమస్యలు అంటే మనం మరిచినటువంటి బంధం, కృష్ణునితో మనం మరిచినటువంటి బంధం గుర్తురానంత వరకు ఇందులో ఏం ట్రై చేసినా మనకి ఆ బాధ అనేటువంటిది పోదు, ఆ హృదయంలో ఉండేటువంటి అసంతృప్తి అనేటువంటిది పోదు. ఏమున్నా కూడా, పాండిత్యం ఉన్నా, ఉన్నత పదవులున్నా, పుస్తక జ్ఞానం ఉన్నా, ఇవేవి కూడా అక్కరికి రావు. దేంట్లో ఈ హృదయంలో ఉండేటువంటి వెలితిని తీసేయడానికి ఇవేవి అక్కరికి రావు. కాబట్టి మరి ఏంటి అక్కడికి వచ్చేది? శ్రీకృష్ణుని వంటి గురువు ఒక్కడే అట్టి సమస్య పరిష్కారమునకు సహాయం చేయగలడు. సో ఈ కంక్లూజన్ కి వచ్చేసాడు అర్జునుడు. ఇప్పుడు అర్థమైంది ఆయనకి, ఎస్, నాకు ఈ సురుల రాజ్యానికి అధిపతిని చేసినా నాకు ఈ శోకం పోవట్లేదు, కాబట్టి కృష్ణ నువ్వు ఒక్కడివే నన్ను రక్షించగలవు, నాకు ఈ శోకం నుంచి బయటపెట్టగలవు, కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పు వింటా. అంటే ఆ ఎక్స్క్లూజివ్ సరెండర్ అనేటువంటిది ఎవరి దగ్గర నుంచి అయితే వింటున్నామో ఆ వ్యక్తి మీద ఎక్స్క్లూజివ్ సరెండరింగ్ యాటిట్యూడ్ గనక లేకపోతే ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు వృధానే అయిపోతాయి మనకి. ఆ సరెండర్ ఈయనకుంది కాబట్టి 45 నిమిషాల్లో ఈయన సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ అయ్యాడు. 45 నిమిషాల్లో విన్న వెంటనే మనకి అలాంటి ఎక్స్క్లూజివ్ సరెండర్ చూపించే వ్యక్తి దొరకాలి, నెంబర్ వన్. ఆ వ్యక్తి దగ్గరికి మనం ఈ యాటిట్యూడ్ తో వెళ్ళాలి, ఎవరిలా, అర్జున్లా వెళ్ళాలి. వెళ్లిన తర్వాత ఆయన చెప్పింది చాలా అటెంటివ్ గా వినాలి. విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయాలి, ఆయనకి సేవ చేయాలి. ఇవన్నీ కూడా జరిగితే అప్పుడు మనకు కూడా సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటిది వస్తుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. సో మనకి ఆత్మ సాక్షాత్కారం ప్రస్తుత పరిస్థితుల్లో కలగడానికి ఏవేవి ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ అర్జునుడి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం అర్జునులా తయారవ్వాలి. నెంబర్ వన్, అర్జునులా తయారవ్వాలంటే మనం మనస్ఫూర్తిగా ఈ మాటలు చెప్పగలగాలి. ఏమిటి? నాకుండే పండిత జ్ఞానం, నాకుండే మెటీరియల్ నాలెడ్జ్. మనందరికి చాలా మెటీరియల్ నాలెడ్జ్ నుంచి మనందరం వచ్చాం బయట, లేదా మనకి కొంతమంది వ్యాపారాలు చేసి రావచ్చు. నేను చాలా మంచి బిజినెస్ మ్యాన్ ప్రభు. నువ్వు బిజినెస్ మ్యాన్ అయినంత మాత్రం నీకు ఆధ్యాత్మికమైనటువంటి సమస్యలు తొలగిపోవు కదా, భౌతిక సమస్యలు తొలగిపోవే. జన్మ మృత్యు జరా వ్యాధిని నీ బిజినెస్ ట్రిక్స్ గనక బయట పెట్టేస్తే వెరీ గుడ్. లేదు లేదు, బిజినెస్ ట్రిక్స్ కాదు, బట్ నేను చాలా ఎంఏ బీఈడి చదివాను, ఎంఫిల్ చేశాను, లేకపోతే పిహెచ్డి చేశాను. ఆ పోన్ పిహెచ్డి ఏమైనా చేస్తుందా? అది చేయదు. పాండిత్యం గాని, పుస్తక జ్ఞానం గాని, లేకపోతే నువ్వు బ్రహ్మవైనా కూడా నువ్వు మళ్ళీ ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున, బ్రహ్మస్థానానికి వెళ్ళినా కూడాను నువ్వు ఈ నాలుగుటి నుంచి తప్పించుకోలేవు. సో అందువల్ల ప్రయత్నాలు చేయకు, ఈ రకంగా ప్రయత్నాలు చేయకు. ఏ రకంగా? పాండిత్యం పొందడం కోసం ట్రిక్స్ ఉపయోగించడం, లేకపోతే బ్రహ్మస్థానం, బ్రహ్మస్థానం కాబట్టి అంత ఉన్నతమైనటువంటి స్థానం పొందితే నీకేమి ఈ ప్రాబ్లమ్స్ పోతాయేమో అనుకోకు. నీకు యాక్చువల్ గా ప్రాబ్లమ్స్ పోవాలంటే నువ్వేం చేయాలి? లిబరేటెడ్ సోల్ కి నువ్వు సరెండర్ అవ్వాలి. ఎలా? అర్జునుడు సరెండర్ అయినట్టుగా లిబరేటెడ్ సోల్ కి సరెండర్ అవ్వాలి. అందువల్ల ఇక్కడ అర్జునుడి యొక్క కాన్షియస్నెస్ మనం గనక పొందగలిగినట్లయితే, అది కూడా సరైనటువంటి వ్యక్తికి మనం ఆ రకంగా శరణాగతి పొందినట్లయితే మనం కూడా సెల్ఫ్ రియలైజ్ అయ్యే అవకాశం. బై ద వే, మనం ఇక్కడికి వచ్చింది దేనికి? సెన్స్ గ్రాటిఫికేషన్ కోసమా, సెల్ఫ్ రియలైజేషన్ కోసం? రెండింటికి చూడ వినడానికి కొద్దిగా ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నట్టున్నాయి కదా, సెన్స్ గ్రాటిఫికేషన్, సెల్ఫ్ రియలైజేషన్. కొద్దిగా సరిగ్గా పలకపోతే సెల్ఫ్ రియలైజేషన్ ప్రోగ్రామ్ కాస్త ఏమైపోద్ది, సెన్స్ గ్రాటిఫికేషన్ ప్రోగ్రామ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాం, ఈ యొక్క సంస్థలోనో లేకపోతే ఈ రకమైనటువంటి జీవితం మనం ఎందుకు ఎంచుకున్నాం, సెల్ఫ్ రియలైజేషన్ కోసం. బట్ అదే శాస్త్రం చెప్తుంది, నీకు సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటే ఈయనలాగా తయారవు. ఏమన్లాగా? అర్జునులా తయారవు. అర్జునులా తయారవు అని అంటే నీకు అనన్యమైనటువంటి శ్రద్ధ ఒక వ్యక్తి మీద ఉండాలి, అనన్యమైన శ్రద్ధ. ఈ మాట చాలా ఇంపార్టెంట్, అనన్యమైన శ్రద్ధ అంటే ఇంకా రెండో ఆలోచన లేకుండా సంపూర్ణంగా ఒక వ్యక్తి మీద శ్రద్ధ పెట్టాలి. అలాంటి శ్రద్ధ పెట్టాడు ఎవరు, ఎవరి మీద? ఇప్పుడు మనం కృష్ణుని మీద పెట్టాలంటే కృష్ణుడు మన ఎదురుగా, అర్జునుడి మీద, అర్జునుడు ఎదురుగా ఉన్నట్టు మన ఎదురుగా లేడు కదా కృష్ణుడు ప్రత్యక్ష పాత్రలో. కాబట్టి కృష్ణుని ప్రతినిధి మీద మనం పెట్టాలి. మరి అర్జునులా అనన్యమైన శ్రద్ధ పెట్టాలంటే అలా పెట్టగలిగే గొప్ప వ్యక్తి మన దగ్గర ఎవరైనా ఉన్నారా? అంటే దానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇంత అనన్యమైన శ్రద్ధ తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ప్రభుపాదుల వారు ఉన్నారు కదా, ప్రభుపాదుల వారితో మనం ఈ అనన్య శ్రద్ధని పెట్టగలిగేటువంటి పరిస్థితి ఉన్నదా లేదా? అంటే ప్రభుపాదుల వారికి మనం పూర్తిగా శరణాగతి పొందేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఉంది అనేవాళ్ళు ఉంది అనండి, లేదనేవాళ్ళు లేదనండి, ఏమో మాకు తెలియదు అనేవాళ్ళు మాకు తెలియదు అనండి. ఏదో ఒక సమాధానం అయితే చెప్పండి. లేదు అసలు మేము ఈ క్లాసులోనే లేము, మేము ఎక్కడో విహరిస్తున్నాం అనేటువంటి వాళ్ళు అది చెప్పండి. ఏదో ప్రభుపాదుల వారికి మనం ఈ అనన్య శ్రద్ధ పెట్టే ప్రక్రియ ఉన్నదా లేదా? పూర్తిగా ఉన్నదా, పాక్షికంగా ఉందా? పూర్తిగా ఉందనేవాళ్ళు చేతులెత్తండి. ఓకే, పాక్షికంగా ఉందని చేతులెత్తండి. పాక్షికం సరిగ్గా ఎత్తండి, అది కూడా పాక్షికంగా ఎందుకు ఎత్తారు? ధైర్యంగా ఏదైనా చెప్తే ధైర్యంగా ఉండండి. అసలు ఈ అనన్యమైన శ్రద్ధ పెట్టాలి లేదా మనం శరణాగతి పొందాలంటే శరణాగతిలో ఉండే అంశాలు ఏమిటో తెలుసుకోవాలి కదా, అప్పుడే మనం దీని గురించి పూర్తిగా మనం మాట్లాడుకోవచ్చు. శరణాగతి అంశాలు మన కృష్ణుడే భగవద్గీతలో 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమిటి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శులైనటువంటి జ్ఞానులు వారు మనం యాటిట్యూడ్తో ప్లీజ్ అయ్యి, మనం చేసినటువంటి సేవకి సంతోషమునుంది, మనం అడిగినటువంటి ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చి సంతృప్తికరంగా మనకి తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని చెప్పేసి మనకి కృష్ణుడు భగవద్గీతలో అంటున్నాడు. సో ఇప్పుడు మీరు అన్నట్టు, మీరందరూ చెప్తున్నట్టు అర్జునుడు లాంటి అనన్యమైనటువంటి శ్రద్ధ మనం పెట్టాలంటే మనకు కన్ఫర్మ్డ్ గా ఒక వ్యక్తి ఉన్నారు, అదెవరు? ప్రభుపాదుల వారు అంటున్నారు. బట్ ప్రభుపాదుల వారితో ఈ మూడు సాధ్యమా కాదా మనం ఇప్పుడు అనలైజ్ చేసుకోవాలి. ఏ మూడు? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఈ మూడు ప్రభుపాదుల వారితో సాధ్యమా సాధ్యం కాదా? కాదా? ఇప్పుడే ఒప్పుకున్నారు కదా అందరు, చాలా మంది ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఓట్లు డౌనా, మారిపోయారా, మతం మారిపోయింది? ఇప్పుడు ప్రభుపాదుల వారితో ఈ మూడు సాధ్యమా కాదు? ఒక్కొక్కటి పోనీ వెళ్దాం, మూడిట్లో ఒక్కొక్క దానికి వెళ్దాం మనం. ఫస్ట్ ఏమిటి? ప్రణిపాతేన. ప్రణిపాతేన అంటే ఏమిటి? సబ్మిసివ్ హియరింగ్. ప్రణిపాతేన వినయ విధేయతతో అప్రోచ్ అవడం, వినయ విధేయతతో అప్రోచ్ అవడం. ఈయన ఇక్కడ వినయ విధేయతనే కదా అప్రోచ్ చేయడు. ఎవరు? అర్జునుడు. ఎలా చెప్తున్నాడు వినయ విధేయతతో అప్రోచ్ చేయడలేదని మనకు ఎలా తెలుస్తుంది? నువ్వు తప్పితే ఇంకెవరు నా ప్రాబ్లంని సాల్వ్ చేయలేరు, నువ్వు ఒక్కడవే నాకు శరణాగతి దిక్కు. ఇంకేదైనా ఎగ్జాంపుల్ ఉందా వినయ విధేయతతో అప్రోచ్ చేయనటువంటిది? ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా? ఇంకోటి ఏంటి, చాలా మంది ఉన్నారు. పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు వినయ విధేయతతో అప్రోచ్ చేయడానికి మనం ఎలా చెప్పగలం? ఒకసారి నేను మీకు చెప్పాను, అది లాస్ట్ లో 19th chapter లో చదవమని చెప్పాను అప్పుడు, మీకు గుర్తుందా? ఆయన ఎలా అప్రోచ్ అయ్యాడు, ఎలా మాట్లాడాడు ఆయనతో, ఎవరితో? సుఖదేవ గోస్వామి ఎలా ఎపేర్ అయిన వెంటనే ఆయన ఎలా మాట్లాడాడో మేము చదవమని చెప్పాను. మీరు చదివారు లేదో నాకు తెలియదు, చదివి ఉండరు మోస్ట్లీ. ఒకవేళ చదివి ఉన్నా గుర్తుండి ఉండదు బహుశా. కదా, మనం ఎక్కడి నుంచి వచ్చాం, దివి నుంచి రాలే, భూమి నుంచి కూడా రాలే, కాలం నుంచి వచ్చా, కలియుగ కాలం నుంచి వచ్చాం మనందరం. మనకుండే గొప్ప క్వాలిఫికేషన్ ఏమిటి? మంద సుమందమత మంద భాగ్య ఉపద్రుత. కాబట్టి ఇవన్నీ ఏం చేయాలి? మనం రిపీటెడ్ గా వీటిని చదువుతూ ఉండాలి, డిస్కస్ చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. అది మన పరిస్థితి. మనకేమి ఫోటోగ్రాఫిక్ మెమరీ మన దగ్గర ఏమి లేదు, మనం ఏకసంత గ్రహణం కాదు. సో అందువల్ల మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకున్నాం. ఒక ఘట్టం నాకు బాగా జ్ఞాపకం వస్తుంది, నాకు చాలా స్ఫూర్తినిచ్చేటువంటి ఘట్టం. అదేమిటినంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళిద్దరూ చైతన్య మహాప్రభుని అప్రోచ్ అయినటువంటి తీరు మీరు వినే ఉంటారు ఇంతకుముందు. రూపగోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళు సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు, చాలా చాలా పవిత్ర హృదయం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం ఉన్నది, వైదిక జ్ఞానం కూడా సంపూర్ణంగానే ఉన్నది. కానీ వాళ్ళని హెరాస్ చేయడానికి ఒక ముస్లిం కింగ్ వాళ్ళని హెరాస్ చేశాడు. ఆయన పేరు, ముస్లిం కింగ్ ఎవరు? నవాబ్ హుస్సేన్ షా. నవాబ్ హుస్సేన్ షా. ఈ నవాబ్ హుస్సేన్ షా వాడు ఒక ప్రపోజల్ పెట్టాడు. ఆ ప్రపోజల్ ఏమిటి? మీరిద్దరూ నా గవర్నమెంట్లో ఒకడు ఫైనాన్స్ మినిస్టర్గా, ఇంకొకరు ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి, ఉండి నా రాజ్యం అంతా చూసుకోవాలి. నువ్వేం చేస్తావయ్యా? వేరే రాజ్యాలని జయించి ఇందులో కలుపుకుంటా, అది నా ప్రోగ్రామ్. నా సబ్జెక్ట్స్ అందరూ, నా ప్రజలందరూ ఎవరు? మోస్ట్లీ ఎవరు వాళ్ళు? హిందూ కమ్యూనిటీ. కాబట్టి మీరు గనక ఈ ఇంపార్టెంట్ రోల్స్ కనుక పాటించినట్లయితే వీళ్ళందరూ నా కంట్రోల్లోకి వస్తారు, లేకపోతే వాళ్ళు నాకు ఎదురు తిరుగుతూ ఉంటారు. కాబట్టి మీరు నా దగ్గర పనిచేయాలి. ఫైనాన్స్ మినిస్టర్ నేను రాజుని, బట్ మీరు ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్, నేను కింగ్. సో వీళ్ళు ఒప్పుకోలేదు. మొదట ఒప్పుకోకపోతే నవాబ్ హుస్సేన్ షా ఏమన్నాడు? సరే, మీరు ఒప్పుకోకపోతే జరగబోయేది ఇది, మీ హిందువులు బ్రాహ్మణుల్ని చంపేస్తాను, మీ ఎదురుగానే చంపేస్తాను, వాళ్ళని రకరకాలైనటువంటి టార్చర్స్ కి గురి చేస్తాను. తర్వాత వంతు మీది, వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పని పడదు. మరి మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ప్రైమ్ మినిస్టర్గా ఉండి వాళ్ళని కాపాడుకుంటారో లేకపోతే ఇద్దరు చేస్తారో తెలుసుకోండి అని అన్నాడు నవాబ్ హుస్సేన్ షా. ఆ పరిస్థితుల్లో మనం ఎవరు ఉన్నా ఏం చేస్తాం? తప్పనిసరిగా అది ఆప్షన్ ఇచ్చినట్టు ఇచ్చే ఆప్షన్ కాదు అది. గన్ను ఇక్కడ పెట్టి నువ్వు ఇష్టం ఉంటే నా మాట వినొచ్చు, లేదా మాట వినకపోవచ్చు. చాలా సో వీళ్ళు చాలా దయార్ద్రహృదయులు కాబట్టి, సనాతన గోస్వామి, రూప గోస్వామి చాలా దయార్ద్రహృదయులు కాబట్టి వాళ్ళు ఈ హిందూ కమ్యూనిటీ లేదా ఈ బ్రాహ్మణుల్ని వీళ్ళందరూ చచ్చిపోతారు, వీడు నిజంగా చాలా దుర్మార్గుడు, వీళ్ళని చంపేస్తాడని చెప్పేసి చాలా దయతో వీళ్ళకి అయిష్టంగానే ఒప్పుకొని ఆ పదవుల్ని చేపట్టారు. పదవుల్ని చేపట్టి వాళ్ళని హెరాస్మెంట్ కు గురి కాకుండా వాళ్ళని రక్షించారు. రక్షిస్తే వాళ్ళేం చేశారు? కలియుగ వాసులు కదా, ఏం చేస్తారు? ఏ చెయ్యి అయితే అన్నం పెడతాదో ఆ చెయ్యినే నరికేస్తాం, లేదా ఆ చేయనే పొడి చేస్తాం. మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వాడి కింద సేవ చేస్తారా? కాబట్టి మిమ్మల్ని వెలివేసిస్తూ ఉన్నాం మేము. ఎక్కడి నుంచి? ఈ హిందూ ధర్మం నుంచే మిమ్మల్ని వెలివేసిస్తున్నా అని చెప్పేసి అన్నా. వెలివేసిన తర్వాత వీళ్ళకి దిక్కు లేదు కదా, ఇంకా వీళ్ళ ఈయన దగ్గర జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి ఆయన కొత్త పేర్లు పెట్టాడు వీళ్ళిద్దరికి. వీళ్ళిద్దరు కూడాను హిందూ కమ్యూనిటీ నుంచి వెళ్ళిపోయబడిన తర్వాత ఆ కొత్త పేర్లు ఏమిటి? దబీర్ ఖాస్, సకార్ మల్లిక్. భలే ఉన్నాయి ఆ పేర్లు, దబీర్ ఖాస్, సకార్ మల్లిక్. సో వీళ్ళు చాలా బాధతో ఈ పని చేస్తున్నారు, ఈయన కింద ఉండి ఈ ఊడిగం చేస్తూ ఉన్నారు. వీరు ఎన్నో లెటర్లు రాశారు చైతన్య మహాప్రభు, ఎన్నో లెటర్లు రాశారు. మా పరిస్థితి, మేము పూర్తిగా నాశనం అయిపోయాం, మేము బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను మేము పూర్తిగా వెలివేయబడినాం, ఈ యొక్క దుర్మార్గుడి యొక్క సేవలో మేము ఉండాల్సినటువంటి పరిస్థితి, కాబట్టి మమ్మల్ని దయచేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్లే మార్గాన్ని దయచేసి తెలియజేయండి అని చెప్పేసి వాళ్ళు ఉత్తరాలు రాశారు. ఒకటి కాదు, చాలా ఉత్తరాలు రాశారు ఇద్దరు. రాస్తే ఎన్నో ఉత్తరాలకు ఒక్క సమాధానం వచ్చింది, ఒక రిప్లై వచ్చింది. తగిన సమయంలో భగవంతుని కృప మీ మీద పడుతుంది అని ఒక్క రిప్లై వచ్చింది. ఆ సమయం ఎప్పుడో ఏమిటో అది వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. ఫైనల్ గా వాళ్ళకి తెలిసింది ఏంటంటే చైతన్య మహాప్రభువు బృందావనానికి వెళుతున్నారు అని తెలిసింది. ఆ బృందావనానికి వెళ్ళడం దేని మీదుగా వెళ్ళాలి, రామకేళి అనేటువంటి ప్రదేశం మీదుగా వెళ్ళాలి. సో వీళ్ళకి అర్థమైపోయింది, మేము రామకేళిలో ఉంటున్నాం కాబట్టి చైతన్య మహాప్రభు ఇక్కడికి వస్తున్నారని వెంటనే వీళ్ళు పరుగు పరుగున వెళ్లారు. ముఖ్యంగా సనాతనకు వస్తాం, పరుగు పరుగున వెళ్లి ఆయన ఎలా వెళ్లాడు కూడా చెప్తున్నారు. రెండు వేళ్ల మధ్య, రెండు పన్నుల మధ్య ఏం పెట్టుకున్నాడు, గడ్డి పూజ పెట్టుకున్నాడు. చైతన్య మహాప్రభు పరిగెడుతూ చైతన్య మహాప్రభు కనబడిన వెంటనే ప్రణామం ఎలా చేశాడంట, ఆయన కాళ్ళ మీద పడి దండవత్. దండవత్ ప్రణామం అంటే ఏమిటి, దండ అంటే కర్ర, కర్రని ఇలా ఒరిటి పెడితే అది ఎలాగైతే పడుతుందో వత్, దానికి అందుకే దానికి ఆ ప్రణామానికి పేరేం పేరు, దండవత్ ప్రణామం. మనం దండవత్ ప్రణామం మనం చేయలేం కదా, బుర్ర పగిలిపోద్ది దండవత్ ప్రణామం చేస్తాం, అర్ధ దండవత్ ప్రణామం చేస్తాం. ముందుకు మోకాలు పెడతాం, తర్వాత రెండు చేతులు పెడతాం, అంత గార్డింగ్ జాగ్రత్త చూసుకుని అప్పుడు తర్వాత ప్రణామం చేస్తాం. బట్ ఆయన అలా చేయలేదు, అభామన పడ్డాడు, దండవత్ ప్రణామం చేస్తాం చేసి ఇలా అన్నాడు చైతన్య మహాప్రభు. ఇలా అన్నాడు, ప్రభు ఈ ప్రదేశంలో ఉండే ప్రజలు మమ్మల్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారు, మేము చాలా గొప్ప జ్ఞానులు అని అంటూ ఉంటారు, మాకెన్నో శాస్త్రాలు తెలుసు అంటూ ఉంటారు. దురదృష్టవశాత్తు మేము కూడా దాన్ని నమ్మేశాం, నేను కూడా నమ్మి అది నిజమని అనుకున్నాను. బట్ నేను ఎంత గొప్ప జ్ఞానినంటే నేనెవరో నాకే తెలియదు. కీ అమి, కీ అమి, ఎవరో నేను, ఎవరో నాకే తెలియదు, కీయమి, ఇది నా పరిస్థితి. దీన్ని ప్రభుపాదులు వారు ఏమన్నారు, ప్రణిపాతేన అన్నదానికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది ప్రణిపాతేన అంటే, ప్రణిపాతేన అంటే ఒక ప్రామాణిక గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర ఎలాంటి జ్ఞానము లేదు, నేను చాలా అధోగతిలో ఉన్నాను, చాలా అధమస్థితిలో ఉన్నాను, దయచేసి నన్ను అధమస్థితి నుంచి ఉద్ధరించండి అని అడిగేటువంటి సంస్కారం కలిగి ఉంటే దాన్ని ఏమన్నారు, ప్రణిపాతేన అన్నారు. సో ఆ ప్రణిపాతేన ప్రభుపాదుల వారికి మనం ఎలా చూపించగలం, లేదా అర్జునుడు చూపించిన విధంగా ఎలా చూపించగలం? నో నో, రిప్రజెంటేటివ్స్ తంగ తర్వాత మాట్లాడదాం. ముందు మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏమిటి, ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ డైరెక్ట్ గా ప్రభుపాదుల వారితో కుదురుతుందా లేదా అని మనం మాట్లాడుకుంటున్నాం, అదే కదా. ప్రణిపాతేన కుదురుతుందా ప్రభుపాదుల వారితో, ప్రభుపాదుల వారితో కుదురుతుంది. ఎలా కుదురుతుంది అంటే, మనం ప్రభుపాదుల వారిని ఎలా అడగొచ్చు, ప్రభుపా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మీరి నాకు ఇంకొక శ్రేయస్సు కనబడట్లేదు, విత్ ఇన్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఐ విల్ బి హియర్ అంటే, ఇక్కడ అర్జునుడు ఎలా అయితే అంటున్నాడో, కృష్ణ నువ్వు తప్పితే నన్ను ఇంకెవరు ఉద్ధరించలేరు అని ఎలాగైతే అంటున్నాడో, మనం ఆ స్థాయికి వచ్చినప్పుడు ఒక స్థాయిలో మనం ప్రభుపాదుల వారిని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. ఒక స్థాయిలో ఏమని, ఐ విల్ నాట్ గో బియాండ్ ప్రభుపాద్ బుక్స్, నాకు వేరే బుక్స్ అవసరం లేదు, వేరే పుస్తకాలు నాకు అవసరం లేదు, ప్రభుపాదుల వారి పుస్తకాల్లో అన్ని ఉన్నాయి. అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? గౌడీ మఠ పుస్తకాలకు వెళ్ళక్కర్లేదు, భక్తి సిద్ధాంత పుస్తకాలకు వెళ్ళక్కర్లేదు, లేకపోతే వేరే పుస్తకాలకు వెళ్ళక్కర్లేదు, పూర్తిగా భగవంతుని చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము, దానికి కావలసినటువంటి సాక్షాత్కారాలు అన్ని కూడాను ప్రభుపాదుల వారి పుస్తకాల్లో సంపూర్ణంగా ఉన్నాయి అనేటువంటి చైతన్యం మనకి ఎప్పుడైతే వస్తుందో ప్రణిపాతేన మనం చేసినట్టు అనమాట, ప్రణిపాతేన స్థాయిని మనం చేరుకున్నట్టు అనమాట. సో ఆ స్థాయికి మనం చేరుకోగలమా లేదా, చేరుకోవచ్చు అంటారా లేదా, చేరుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను మొట్టమొదట ప్రభుపాదుల వారి పుస్తకం చదివిన రెండు పుస్తకాలు కాన్షియస్నెస్, ద మిస్సింగ్ లింక్, అందులో రెండు భాగాలు ఉన్నాయి. అది మొదటి భాగమేమో ప్రభుపాదుల వారు ఒక సైంటిస్ట్ డాక్టర్ బెన్ఫోర్డ్ అనేటువంటి సైంటిస్ట్ తో ఆయన సంవాదం, ప్రశ్న ఆన్సర్స్, క్వశ్చన్స్ ఆన్సర్స్. దాని తర్వాత ఇంకో పుస్తకం చదివాను, అది బియాండ్ బర్త్ అండ్ డెత్. ఆ రెండు పుస్తకాలు చదివిన తర్వాత నాకు వచ్చిన సాక్షాత్కారం, నేను మీకు ఆనెస్ట్ గా చెప్తున్నా, ఈయన ఎవరో తెలీదు బట్ ఈయన దగ్గర సత్యం ఉంది. ఈయన సత్యాన్ని తెలియజెప్పే తీరు చాలా హృదయానికి హత్తుకుంది. అంతకుముందు నేను స్పిరిచువల్ బుక్స్ చదివినా ఎవరు కూడా నాకంత అపీలింగ్ గా అనిపించలేదు. బట్ ప్రభుపాదులు వారి యొక్క పుస్తకాలు, రెండు పుస్తకాలు చదవిన వెంటనే ఇలా అనిపించి నేను ఆ రోజు ఒక వాగ్దానం చేసుకున్నాను. ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి, ఈ వ్యక్తి నుంచి కాకుండా వేరే ఇంకో వ్యక్తి దగ్గరికి నేను వెళ్లాల్సినటువంటి అవసరము లేదు. పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ వ్యక్తి నుంచి వింటే చాలు అనే ఒక నిర్ణయానికి నేను ఆ రోజు వచ్చాను. అది ప్రణిపాతేనని నాకు తెలియదు, బట్ అది ప్రణిపాతేనా అని ఇప్పుడు నాకు అది తెలుస్తుంది. సో ప్రణిపాతేనా అది సరిపోయింది. సో అప్పటి నుంచి నేను వేరే పుస్తకాలు ఏమి నన్ను ఎవరు చెప్పలే, నాకెవరు చెప్పలేదు ఏమని, నువ్వు ఈ పుస్తకం చదవద్దు, ఆ పుస్తకం చదవద్దు, ఆ పుస్తకం చదవద్దు అని నాకెవరు ఏమి చెప్పలేదు. నేనే ఇన్వాలంటరీగా మానేశాను, వేరే పుస్తకాలన్నీ మానేసి ప్రభుపాల వారి పుస్తకాలే ఇంకా ఒక్కొక్కటిగా కొనుక్కొని చదవడం మొదలెట్టాను. ఇలా చదువుతూ ఉంటే నాకు నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఆ నిర్ణయం కరెక్ట్ అని ఇంకా 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 బలంగా అనిపిస్తుంది. నేను నిర్ణయం తీసుకున్న నిర్ణయం కరెక్టే, నేను వేరే ఇంకా ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక స్థాయి వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ స్థితి వరకు మనం రాకపోతే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళలేము. ఎన్నో ఆప్షన్లు పెట్టుకున్నాం, ప్రభుపాదన ఒక ఆప్షను, తర్వాత ఇంకొక ఆయన ఇంకొక ఆప్షను, ఈ పద్మపురాణంలో ఇలా రాసింది కాబట్టి దానికి ట్రాన్స్లేషన్ ఫలానా చేశాడు కాబట్టి అది నేను తీసుకుంటాను, ఇలాంటి ఆప్షన్లు పెట్టుకున్నావంటే నీకు శరణాగతి అనేటువంటిది అర్థం కాదు, నువ్వు ఆత్మ సాక్షాత్కారం గురించి మర్చిపోవచ్చు. సో ఫస్ట్ మనం మన స్కోప్ అర్థం చేసుకోవాలి. మన స్కోప్ ఎలా అంటే, అర్జునుడికి ద్రోణాచార్యుడు పరీక్ష పెట్టినప్పుడు ముఖ్యంగా ఏమిటి, ఆ ఫిష్, ఆ చేప యంత్రం ఉంది చూసారా, తిరిగే యంత్రం ఉంది చూసారా, ఆ తిరిగే యంత్రం పరీక్ష పెట్టినప్పుడు చాలా మందిని పిలవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఈ పరీక్ష జరిగింది. ద్రోణాచార్యుడు ఏం చేశాడు, అర్జునుడిని పిలిచాడు, యుధిష్ఠిర మహారాజుని పిలిచాడు, భీముడిని పిలిచాడు, దుర్యోధన్ని పిలిచాడు, వీళ్ళందరినీ పిలిచి అడిగాడు అనమాట, ఇగో అక్కడ ఉంది కదా ఈ రిఫ్లెక్షన్ లో, ఈ నీటి యొక్క ప్రతిబింబంలో చూసి అది ఏమిటో చెప్పి, నీకేమేం కనబడుతుందో చెప్పు అన్నాడు. దుర్యోధను చూసి నాకు ఆకాశం కనబడుతుంది అన్నాడు వాడు. తర్వాత ధర్మరాజును పిలిచాడు అనమాట. ధర్మరాజును పిలిస్తే ధర్మరాజు ఏమన్నాడు, నాకు చెట్టు కనబడుతుంది, చెట్టుకి చేప కనబడుతుంది అన్నాడు. భీముని పిలిస్తే నాకు చెట్టే కనబడుతుంది అన్నాడు. అర్జునుని పిలిచి అడిగితే నాకు కన్ను కనబడుతుంది అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఇంకో ప్రశ్న ఇస్తాడు, ఇంకేమైనా కనబడుతుందా అంటే నాకు ఇంకేం కనబడట్లేదు అన్నాడు. అర్థమవుతుందా పాయింట్? అర్థమవుతుందా? ఆయనకి ఏం కనబడుతుంది? ఒక్క కన్నే కనబడుతుంది, ఇంకేం కనబడట్లేదు. నాకు కన్ను కనబడుతుంది, చెట్టు కనబడుతుంది, యంత్రం కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది అని అనలే. పోనేమైనా అబద్ధం చెప్తున్నాడా? అంటే ఆయన ఏకాగ్రత ఎంత గొప్పగా ఉంది, ఎంత ఫోకస్ చేశాడనంటే ఆ చిన్న కన్ను ఆయనకి పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ లా కనబడుతుంది ఆయనకి. ఆ ఫోకస్ ఎప్పుడైతే మనకు వస్తుందో, ఎవరి మీద అయితే వస్తుందో, ఆ వ్యక్తి నుంచి మనం సంపూర్ణంగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అలాంటి ఫోకస్ అర్జునుడికి కృష్ణుడి మీద ఉంది కాబట్టి 45 నిమిషాల్లో కృష్ణ చైతన్యంలో పూర్తిగా సంపూర్ణమైనటువంటి సాక్షాత్కారాన్ని ఆయన పొందాడు. సో నా పాయింట్ ఏంటి, మనకి అలాంటి ఏకాగ్రత ఎవరి మీద ఉండాలి, ఎవరి టీచింగ్స్ మీద ఉండాలి? ప్రభుపాదుల వారి టీచింగ్స్ మీద అలాంటి ఏకాగ్రత మనం కలిగినట్లయితే ప్రభుపాదుల వారు మనల్ని లిబరేట్ చేసే అవకాశం మనం ప్రభుపాదుల వారికి ఇస్తున్నాం. సగం సగం శ్రద్ధ, దాన్ని ఏమన్నారు అనన్య శ్రద్ధ అని చెప్పేసి అంటారు. అలాంటి అనన్య శ్రద్ధ కలిగి ఉండాలి ప్రభుపాదుల వారి పుస్తకాల మీద. సో ప్రణిపాతి అని అంటే అర్థమైంది కదా, ఎనీ క్వశ్చన్స్ దాని దీని మీద ఏమన్నా? ఈ సబ్జెక్ట్ ఏమైనా కష్టంగా ఉందా, లేకపోతే అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా, లేకపోతే నిద్ర వస్తున్నట్టుగా ఉందా? చక్కగా మీకు ఏమైనా స్టోరీలు చెప్తే బాగా వింటారేమో, బట్ నాకు స్టోరీ వ్యక్తిని కాదు, నేను ఐఎమ్ నాట్ ఎ స్టోరీ మ్యాన్, ఐఎమ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఎ స్టోరీ మ్యాన్. ఈ ప్రిన్సిపల్స్ ని అప్లై చేయాలి కదా, ఇది రోజు చదివేసి వెళ్ళిపోవడం కాదు కదా. దీన్ని మనం యాక్చువల్ గా అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికే ఈ యొక్క అవకాశం. సో నా పాయింట్ ఏంటంటే, మన ప్రణిపాతి అయిన ప్రభుపాదుల వారితో సాధ్యం అవుతుంది. నెక్స్ట్ ఏమిటి, మూడు ఎలిమెంట్స్ లో మొదటి ఎలిమెంట్ గురించి మాట్లాడడం, రెండో ఎలిమెంట్ ఏమిటి, అది సాధ్యం అవుతుందా ప్రభుపాదుల వారితో? సాధ్యం అవుతుందా కాదా? కాదు. ఎందుకు కాదు? వ్యక్తిగతంగా లేరు, వ్యక్తిగతంగా లేకపోయినంత మాత్రం పరిపోషణ సాధ్యం కాదా? ఆయన పుస్తకాలు ఉన్నాయి, ఆయన పుస్తకాలు ఉన్నప్పుడు అవి కూడా ఎలాంటి రూపంలో ఉన్నాయి, కంప్యూటర్ ఫార్మాట్ లో ఉన్నాయి. నువ్వు ఏదైనా టకటక కొట్టావని అంటే దానికి సంబంధించిన ఆన్సర్లు టపటప వచ్చేస్తాయి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రశ్న సమాధానం టక. మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నువ్వు ఎలాంటి ప్రశ్నలు వేస్తావో దానికి సంబంధించిన టాపిక్స్ అన్ని లిస్ట్ చేసేసి కూడా ఇట్ పెట్టేశారు మొబైల్ ఫోన్ లో, ఇలా ఓపెన్ చేస్తే చాలు. సాధన గురించి ప్రభుపాదుల వారు ఏమి రాశారు, సర్వీస్ గురించి ఏమి రాశారు, హెల్త్ గురించి ఏమి రాశారు, బిజినెస్ గురించి ఏమి రాశారు, ఇవన్నీ వాళ్ళు. శిక్షామృత అని ఒక పుస్తకం ఉంది, విన్నారో లేదా? మీరు వినకపోతే మంచిదేలే. అంటే మన డివోటీస్ సౌలభ్యం కోసం ఇవన్నీ చేసి ఆల్రెడీ చేసి ఉంచారు, అవి కూడా అక్కర్లేదు. ఇప్పుడు కంప్యూటర్లో మనం టగా కొడితే వచ్చేస్తుంది, మరి పరిప్రశ్న అయిపోయిందిగా. ఏమంటారు, అది పరిప్రశ్న కాదా? మరి అది పరిప్రశ్న కాకపోతే దాంట్లో ఉన్న లోపం ఏమిటో చెప్పండి. కొన్ని జనరల్ ఆన్సర్స్ కూడా ఆ టైంకి ఆన్సర్స్ కాదు. ఆ టైంకి ఆన్సర్స్ అనేటువంటివి లెటర్స్ లో కొంతమంది డివోటీస్ కొన్ని ప్రశ్నలు వేస్తే దానికి సమాధానాలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభుపాదులు వారు లెటర్స్ ని పక్కన పెట్టేద్దాం. లెటర్స్ ని పక్కన పెట్టేస్తే మిగిలిన మనకి ఇంకా రిఫరెన్స్లు ఏమేమి ఉన్నాయి? ప్రభుపాదులు వారి పుస్తకాలు, ప్రభుపాదులు వారి లెక్చర్స్, ఈ రెండిట్లో కూడాను సాధారణమైన విషయాలు, భక్తులందరికి సంబంధించిన విషయాలు మాట్లాడారు ప్రభుపాదులు వారు. సో నేను నా సర్చ్ ఇందులో చేసుకుంటాను, లెటర్స్ లో చేయను. మీరు అంటున్నారు ఓకే, సమయం సందర్భం ప్రకారం లెటర్స్ చెప్పుండొచ్చు, బట్ నేను లెటర్స్ ని పక్కన పెట్టి ఓన్లీ పుస్తకాలు లెక్చర్స్ లోనే నేను చూసుకుంటాను నా ప్రశ్నలకు సమాధానం దొరుకు. ప్రశ్న అర్థమైంది అందరికీనా? మనం దీన్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తారు? రేపొద్దున మిమ్మల్ని ఎవరు ఛాలెంజ్ చేశారు, నేనకేం చేస్తాను, నీకేమని రిఫ్యూట్ చేస్తా? రాఘవేంద్ర, ప్రభుపాదులు వారి బుక్స్ అన్ని ఆన్సర్స్ ప్రాబ్లమ్స్ కన్నిటికి ఆన్సర్స్ అన్ని దొరికిపోతాయి. మరి అన్నప్పుడు పుస్తక పట్టణం వల్ల మీరు 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో పొరపాటు చదవండి, ఆ పొరపట్లోనే రాస్తుంది ఏమని, ప్రభుపాదుల వారే స్వయంగా రాశారు. ఏమిటి, కేవలం పుస్తక పఠనం చేయడం వల్ల, పుస్తకం అంటే ప్రభుపాదుల వారి పుస్తక పఠనమే చేయడం వల్ల సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు. సరే, సబ్మిసివే నేను, నేను సబ్మిసివే సబ్మిసివ్ అనుకుందాం అంటే సాధ్యం అనమాట. పరిప్రశ్న సాధ్యం ప్రభుపాదుల వారు, అదే కదా, కంపల్సరీగా సాధ్యం అది. ఓకే. ఇంకా ఎనీ అదర్ ఆన్సర్ దాన్ని సమర్థిస్తూ లేదా దానికి విరుద్ధంగా? నాకు చిన్న డౌట్ వస్తుంది ఇందులో, అది నేను క్లారిఫై చేస్తారా? నేను అడుగుతాను మీకు డౌట్, మీరు నన్ను క్లారిఫై చేయండి, చూద్దాం. నలుగురు డివోటీస్కి ఒకటే సమస్య, నలుగురు డివోటీస్కి ఒకటే సమస్య, నలుగురు బ్యాక్గ్రౌండ్ కూడా సుమారు ఆల్మోస్ట్ సేమ్. ఈ నలుగురు సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రభుపాద వారి పుస్తకాలు ఎత్తికారు. ఎత్తికి నలుగురు నాలుగు విరుద్ధమైనటువంటి కొటేషన్లు పట్టుకున్నారు. పట్టుకొని ఒక్కొక్కటి ఏమంటాడు, ఈ సమస్యకి ఇదే రా సొల్యూషన్ అంటాడు వీడు. ఇంకోటి అంటాడు, అది కాదురా ఇదిరా దీనికి సొల్యూషన్ అంటాడు వీడు. అలా ఇంకోడు ఇంకోడు, మరి దేనికి దీనికి ఏది సొల్యూషన్? ఈ నలుగురు డిస్కస్ చేసుకుని ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇంతకుముందు ఒక శాతం కన్ఫ్యూజన్ కాస్త, ఇప్పుడు 4% 400% అయిపోయింది కన్ఫ్యూజన్. మరి ప్రభుపాదులు వారు సమస్య ఒకటే, ప్రభుపాదులు వారి పుస్తకాల నుంచే వీళ్ళు నాలుగు చెప్పిన సమాధానాలు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి, ఏది వెనక్కి కొట్టేయడానికి వీల్లేదు. ఏం చేస్తామంటారు? సరే నువ్వు అన్నట్టు సేవ చేసిన వాళ్ళేనయ్యా వీళ్ళు, సేవ చేసిన తర్వాతే ఎందుకు ఇంపాసిబుల్? ఇంపాసిబుల్ కాదు. ఇలా ఈ కోట్లు చూపించే వాళ్ళు ఎవరు తెలుసా? నీలాగా నాలాగా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు, 40 ఏళ్ళు 30 ఏళ్ళు గడిపిన వాళ్లే. ఈ కొటేషన్లు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? జీబీసీ వాళ్ళు. జీబీసీ వాళ్ళు నేను అంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నా తెలుసా? జీబీసీలు గురువులు. వాళ్ళ మీద నమ్మకం పోగొట్టడానికి అనట్లేదు, ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ నేను మీకు చెప్తున్నాను. అలాంటి కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు మనం ఊహించుకునే బదులు ఆ వ్యక్తి ప్రాక్టికల్ గా మన ఎదురుగా ఉంటే ఆయన్ని కన్సల్ట్ చేస్తే దీనికి ఇదే సమాధానం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి కదా. చెప్తే మనలో ఉండేటువంటి సందిగ్ధత కూడాను పోతుంది. అలా చెప్పడానికి ప్రభుపాదులు వారు మనకి ఫిజికల్ గా లేరు. కాబట్టి ఎవరో చాలా ఉన్నత స్థాయిలో, ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటే తప్ప సాధారణ జనానికి మాత్రం ప్రభుపాదులు వారితో ఏం సాధ్యం కాదు, పరిప్రశ్నేనా సాధ్యం కాదు. పరిప్రశ్నేనా అని అంటే మనం మన యొక్క డౌట్ ని సందేహాన్ని మనం వెలుబుచ్చినప్పుడు దీనికి సరిగ్గా ఇదే సమాధానం అని నొక్కి గట్టిగా మనకి చెప్పి ఆ కన్విక్షన్ తో చెప్పేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి. అది ప్రభుపాదుల వారితో మనకి ఫిజికల్ గా ఆయన మన ఎదురుగా లేరు కాబట్టి సాధ్యం కాదు. పరిప్రశ్నే ఆయనతో సాధ్యం కాదు, పార్షియల్ గా సాధ్యం అవుతుంది, సంపూర్ణంగా సాధ్యం కాదు. ఆ సంపూర్ణత ఎప్పుడు వస్తుంది తెలుసా? దానికి ఈ పరిప్రశ్నానికి సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే ప్రభుపాదుల వారి హృదయాన్ని తెలుసుకున్నటువంటి ఇంకొక సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ మనకి తారసపడి, మనకి ఆయనతో సాంగత్యం ఏర్పడి, ఆయన మనకి నీ అండర్స్టాండింగ్ కరెక్టే, ప్రభుపాదుల వారు దీనికి ఇచ్చిన సొల్యూషన్ ఇదే అని చెప్పి మనకు అన్నాడు అనుకో, అప్పుడు మనం కన్ఫర్మేషన్ ని పూర్తిగా సందేహం లేకుండా మనం ముందుకెళ్లొచ్చు. కాబట్టి తప్పనిసరిగా మనకి ఎవరు కావాలి? ఒక ఫిజికల్లీ ప్రజెంట్ ఒక ఆచార్యుడు కావాలి. లేకపోతే ఇంకా ఆశ్చర్యం అవసరం ఏముందా? పరిప్రశ్నేనా ప్రణిపాతేనా పరిప్రశ్నేనా సేవ, మూడు కూడా ఆయనతో సాధ్యమైతే మనకి ఇంక పరంపర అక్కడ ఆగిపోవచ్చు కదా, మరి ఇంకెవరు అక్కర్లేదు కదయా. అవునా కాదా? నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం వచ్చిందా లేదా? అప్పుడు ఈ మూడు ఆయనతో సాధ్యమైనప్పుడు ఇంకెందుకు మన గురువులకి, మనకెందుకు గురువులు ఎందుకు? ఆయన ఆల్రెడీ ఉన్నారు కదా గురువు, ప్రభుపాదులు వారు ఆల్రెడీ గురువు ఉన్నారు కదా. అంటే కొన్ని మనం సంప్రదించలేనివి కొన్ని ఉంటాయి, డైరెక్ట్ గా సంప్రదించలేను కొన్ని ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ గా సంప్రదించడానికి ఎవరు ఉండాలి? పుస్తకాలు ఉంటే సరిపోదు, లేకపోతే కంప్యూటర్ టెక్నాలజీ ఉంటే సరిపోదు. వాటిని ఆకలింపు చేసుకున్నటువంటి ఇంకొక వ్యక్తి మనకి సహాయం చేయాలి. అలాంటి వ్యక్తి సహాయం లేకుండా మనం ముందుకు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాం. కాబట్టి మనకు తప్పనిసరిగా ఎవరు కావాలి? ఒక కరెంట్ ఆచార్య కావాలి. ఒక కరెంట్ ఆచార్య లేదా ఒక కరెంట్ వైష్ణవ కావాలి. ఎలాంటి వైష్ణవుడు అయి ఉండాలి? ప్రభుపాదుల వారిని 100కి 100 పాళ్ళు ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక వైష్ణవుడు సాంగత్యం మనకు కావాలి. అలా సాంగత్యం లేకపోతే ఈ పరిప్రశ్న అనేటువంటిది సాధ్యం కాదు. ఏదో ఒక చింతన, ఏదో ఒక రకమైనటువంటి సందేహం మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. కన్విన్స్ అయినట్లేదు తులసీనారాయణ. అయ్యో అవ్వలేదు, అయ్యో చాలా మంది చూసుంటారు, ఇంకా చాలా మంది కనబడతారులే ఫ్యూచర్ లో నీకు ఇక్కడ ఉంటే. నేను అలాంటి వాళ్ళని చాలా మంది చూశాను, అందుకే చెప్తున్నాను. సేమ్ ప్రాబ్లం 10 కోట్లు తీస్తాడు వీడు, వాడు దీనికి విరుద్ధంగా ఇంకో 10 కోట్లు తీస్తాడు వాడు ఇంకొక ఆయన. ఇద్దరు కొట్టుకు చేస్తా ఉంటారు. అక్కడ ప్రభుపాల వారిని కొట్టుకు చావద్దు, ఇద్దరు కూడాను కోఆపరేట్ అయ్యి చావండి అన్నారు ఆయన. వీళ్ళు కొట్టుకు చేస్తా ఉన్నారు అన్నమాట. ఇలా మూమెంట్ లో చాలా మంది చాలా రకాలుగా ఒకరితో ఒకరు విరుద్ధంగా ప్రవర్తిస్తూ చాలా సమయం వేస్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ మూమెంట్. సో అందువల్ల మనకెవరు కావాలి? మనల్ని సమాధానపరిచే విధంగా, మనలో ఉండేటువంటి సంశయాలన్నీ తొలగించే విధంగా ఒక వ్యక్తి కావాలి, ఒక వైష్ణవుడు కావాలి, ఒక శుద్ధ వైష్ణవుడు కావాలి. అలాంటి శుద్ధ వైష్ణవుడి యొక్క సాంగత్యం లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. మరి సేవయా, మనం ప్రణిపాత్యం గురించి మాట్లాడుకున్నాం, పరిప్రశ్నయన గురించి మాట్లాడుకున్నాం, మూడోది సేవయా. ప్రభుపాదులు వారిని సేవించగలమా సేవించలేమా? అది కూడా అనుమానంగా ఉందా? 100% సేవించచ్చు. ఇప్పుడు చేస్తుంది అదే కదా మనం. ప్రభుపాదులు వారి కీర్తి ప్రతిష్ఠలు, ప్రభుపాదులు వారు ఇచ్చిన టీచింగ్స్ ని మన జీవితంలో ఆచరిస్తూ వేరే వాళ్ళకి ఆచరింపజేసేటట్టు మనం వాళ్ళకి సహాయం చేస్తే ప్రభుపాదులు వారికి సేవ చేసినట్టే లెక్క. యాక్చువల్ సేవ అంటే కేవలం వాపు సేవే కాదు. యాక్చువల్ సేవ ఏమిటి? వాణి సేవ. వాపు సేవ, వాణి సేవ రెండు కూడాను ముఖ్యమైనవి. రెండుట్లో కంపారబుల్ గా మనం చూసినట్లయితే వాణి సేవ ఇంకా ముఖ్యమైనటువంటి. వాణి సేవ అంటే ఏమిటంటే, నువ్వు స్పిరిచువల్ మాస్టర్ కి అన్ని కంఫర్ట్స్ ఇవ్వచ్చు, బట్ అన్నిటికంటే గొప్ప కంఫర్ట్ ఏమిటంటే ఆయన ఏ సిద్ధాంతానికి నిలబడ్డాడో ఆ సిద్ధాంతాన్ని నువ్వు ఆచరించి ఆ సిద్ధాంతం ఎంత గొప్పది చూడండి. ఈ మహానుభావుడు ఇచ్చిన సిద్ధాంతం వల్ల నా జీవితం దుఃఖీ నుంచి సుఖీ అయిపోయింది అని నువ్వు ప్రపంచానికి తెలియజెప్పగలిగి ఇంకో 100 మంది చేత గనక నువ్వు, లేదా ఎంతమంది చేయవీలైతే అంతమంది చేత గనక నువ్వు ఆ రకమైనటువంటి జీవితంలో మార్పు తీసుకురాగలిగితే అది నిజమైనటువంటి సేవ. ఎవరికి? ఆచార్యులకి నిజమైనటువంటి ఘనమైన నివాళి. ఇదే విషయాన్ని ప్రభుపాదులు వారు ఒక సందర్భంలో గీతానాగరి ఫార్మ్ లో చెప్పారు. ఆ గీతానాగరి ఫామ్ లో ఒకసారి ప్రభుపాదులు వారికి ఇన్వైట్ చేస్తే గాంధీ జయంతి రోజు ఆయన ఈ మాట అన్నారు, ద గ్లోరిఫికేషన్ ఆఫ్ గాంధీజీ ఆర్ ఎనీ గ్రేట్ పర్సన్ ఈజ్ నాట్ సింప్లీ సేయింగ్ వాట్ దే డిడ్, బట్ యూ స్టాండ్ బై ద ప్రిన్సిపల్స్ దట్ దే హ్యావ్ లేడ్ డౌన్, దెన్ దట్ ఈస్ ది ప్రాపర్ రిప్రజెంటేషన్ ఆఫ్ దట్ గ్రేట్ పర్సనాలిటీ. అంటే ఒక గొప్ప వ్యక్తి ఏర్పాటు చేసినటువంటి నియమాలకు అనుగుణంగా మన జీవితాన్ని గనక లీడ్ చేసినట్లయితే అదే ఆ గొప్ప వ్యక్తికి మనం ఇవ్వగలిగే గొప్ప సేవ. ఆయన ఇది చేశాడు, ఆయన అది చేశాడు, ఆయన జాతి పిత, ఆయన ఇది చేశాడు అది చేశాడు మనం ఎన్నైనా చెప్పొచ్చు ఊగదంపుడు మాటలు, బట్ వెనక నుంచి పొడి చేస్తూ ఉంటాం అనమాట, వెన్నుపోట్లు పొడి చేస్తూ ఉంటాం లేదా హింసిస్తూ ఉంటాం. ఇప్పుడు గాంధీ గారి ఉదాహరణ తీసుకుంటే గాంధీ గారు దేనికి నిలబడ్డాడు? ఆయన అహింసకు నిలబడ్డాడు. మరి మనం హింస చేస్తే గాంధీ గారు అన్నీ హింస చేస్తే అది సరైనటువంటిదా? కాదు కదా. సో ప్రభుపాదులు వారు ఇదే ఉదాహరణ మనకేం చెప్పారంటే, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి, ఒక స్పిరిచువల్ మాస్టర్ ఏ ప్రిన్సిపల్స్ అయితే నిలబడ్డాడో ఆ ప్రిన్సిపల్స్ నువ్వు ఆచరించి జీవితంలో మార్పు తీసుకొచ్చుకుని వేరే వాళ్ళు గనక నువ్వు మార్పు తీసుకొచ్చే విధంగా వర్తించినట్లయితే నువ్వు ఆయనకు నిజంగా సేవ చేస్తున్నట్టు లెక్క. సో మనందరం కూడా ప్రభుపాదుల వారికి సేవ చేసే అవకాశం మనందరి దగ్గర ఉందా లేదా? ఉంది. ప్రభుపాదులు వారి గొప్పతనం, ప్రభుపాదులు వారు ఇచ్చిన నియమాల యొక్క గొప్పతనం మనం ఈ ప్రపంచానికి చాటి చెప్పొచ్చు. ఎలా? మనం దాన్ని ఆచరించి మన జీవితంలో మార్పు తీసుకొచ్చి ప్రభుపాదుల వారికి ఎంతో ఆనందాన్ని కలిగించవచ్చు. సో ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయ, ఈ మూడు కూడాను మనం ప్రభుపాదుల వారి ఎడల చూపించవచ్చు. అందులో పరిప్రశ్నేన కాస్త సంపూర్ణంగా చూపించలేం. కాబట్టి మనకి ఎవరు సహాయం కావాలి? ఇంకొక వైష్ణవుడు సహాయం కావాలి. వెరీ గుడ్. సో అలాంటి ఇంకొక వైష్ణవుడితో మళ్ళీ ఈ ప్రణిపాతైన పరిప్రశ్న సేవ మళ్ళీ మనం చేయాలి. అప్పుడు సంపూర్ణం మన యొక్క శరణాగతి సంపూర్ణం అవుతుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒక కన్ఫర్మ్డ్ వైష్ణవ ఒక ఆయన మన దగ్గర ఉన్నారు, ఎవరు? ఇంతగా ఎంతగా అనన్య శ్రద్ధ చూపించగలిగే ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చారు, ఎవరు? ఎవరైనా. బట్ ఆయనతో పాటు ఇంకొక వైష్ణవుడు కూడా కావాలనుకుంటున్నాం కదా. మరి అలాంటి వైష్ణవుడు మనకి తగిలాడా తగలలేదా, ఆయన కోసం మనం ప్రయత్నం చేస్తున్నావా చేయట్లేదా, దీని గురించి ఇప్పుడు చర్చ మొదలు పెడతాం. ఉన్నాడు ఆయన లేడా, ఉంటే ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడండి? గుండు కొట్టుకుంటాడు. ఎలా ఉంటాడు? ఆయన ఎవరై ఉండొచ్చు అది డిస్కషన్ ఓపెన్ ఫర్ యూ. చూడండి, గురువు అనే పదం చాలా బ్రాడ్ వర్డ్. బ్రాడ్ వర్డ్ అంటే అది ఎంతమందికైనా వర్తిస్తుంది. యాక్చువల్గా గురువు అనేటువంటి పదం ఎంతో మందికి వర్తిస్తుంది. గురుర్ విష్ణు, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవేన్నం. మాతా గురు, పితా గురువు, అదేమంటారు దానికి? ఇంకోటి ఉంది కదా, మాత దైవం, పితా దైవం, గురువు దైవం. ఇలా గురువు అనేటువంటిది చాలా బ్రాడ్ వర్డ్. గట్టిగా చెప్పు, ఎవరైతే ప్రభుపాదులు వారు చెప్పిన సిద్ధాంతాల్ని ఆచరించి చూపిస్తారో వాళ్ళు ఆచరించి చూపించినంత మాత్రం సరిపోదు. ఆ ఆచరించి చూపించి మన చేత కూడా ఆచరింపచేసే శక్తి కలిగిన వాడు మనకి గురువు అవుతాడు. అలా ఆచరించి చూపించే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు, బట్ ఆ ఆచరించి చూపించే దాన్ని మనం కూడా ఆచరించగలమనే నమ్మకాన్ని మన హృదయంలో పెట్టగలిగి మన చేత అలాంటి ఆచరణ చేయించగలిగేవాడు అలాంటి ఒక వ్యక్తి మనకి తారసపడాలి. మరి అలాంటి వ్యక్తి తారసపడ్డా మీకు? తారసపడలేదా? తారసపడ్డా తారసపడలేదా? ఏమో తెలియదు ప్రభు. ఒకవేళ అలాంటి వ్యక్తి తారసపడి ఉంటే మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? అర్జునుడు ఎలా అయితే ప్రతిస్పందించాడో అలా ఉండాలి. ఏం కనపడుతుందయ్యా? దుర్యోధను ఏమన్నాడు? ఆకాశం కనపడుతుంది. ఏం నీళ్లు కనపడుతున్నాయన్నాడు. మనల్ని అడిగారు అనుకో, కిందకు చూసి ఏం కనపడుతుంది? భూమి కనపడుతుందండి మొదట అన్నాడు. భూమి తర్వాత ఏం కనపడుతుందా? నీళ్లు కనపడుతున్నాయండి, కదులుతున్నాయండి నీళ్లు. వీడికి అడుగుతుంది కన్ను, వీడు చెప్తుంది ఇంకేదో. నీకు అలాంటి వ్యక్తి తారసపడితే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. ఆ లక్షణాలు మనలో కనబడితే ఆ వ్యక్తి మనకి తారసపడినట్టు లెక్క. ఏమిటా లక్షణాలు? నేను మరీ కాంప్లికేట్ చేయను, లైఫ్ ని సింపుల్ చేస్తాను. మనందరూ ఈజీగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనకి అలాంటి 100కి 100 పాలు ప్రభుపాదులు వారిని రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మనకి రిలేషన్షిప్ ఆఫర్ చేస్తే, మనకి గనక శిక్షణ ఇచ్చినట్లయితే ఆఫర్ చేస్తే, దానివల్ల కలిగే మొట్టమొదటి ఫీలింగ్ ఏంటో తెలుసా? ఎఫెక్ట్ ఏంటో తెలుసా? నేను ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈ వ్యక్తి దగ్గర ఉంటే చాలు, ఈ వ్యక్తి నన్ను పూర్తిగా ట్రైన్ చేసి ప్రభుపాదులు వారి పాదపద్మాల దగ్గరికి తీసుకెళ్తాడనే నమ్మకం కలుగుతుంది. ఇది ఫస్ట్ సింపుల్. మన కడుపు ఇక్కడ దాకా నిండుందనుకో, అక్కడ ఎన్ని పదార్థాలు పెట్టినా మనం టెంప్ట్ అవ్వం. ఆకలితో మలమల మాడిపోతున్నాం అనుకో, నిన్నటి అన్నం కూడాను పక్కన ఉంటే తీసుకొని తినేస్తాం. అవునా కదా, ఒప్పుకుంటారా దీనికి అందరు కూడా? ఎవరి సాంగత్యం వల్ల ఇంకా సెర్చ్ ఆగిపోతుందో, ఇంకా చాలు, ఇంకా నేను ఇంకొకరి దగ్గరికి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు అని అలాంటి ఫీలింగ్ నీకు కలగాలి. నేను చెప్పక్కర్లేదు, నీకు అలాంటి ఫీలింగ్ ఇండివిజువల్ గా ఎప్పుడైతే అలాంటి ఫీలింగ్ కలుగుతుందో, ఎవరి సాంగత్యం అలాంటి ఫీలింగ్ కలుగుతుందో, కృష్ణుడు తప్పక నన్ను రక్షిస్తాడు, ఈ వ్యక్తి ద్వారా కృష్ణుడు తప్పక నన్ను రక్షిస్తాడు అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడు ఎవరి దగ్గర అయితే కలుగుతుందో, అప్పుడు నీకు యాక్చువల్ గా సరైన వ్యక్తి దొరికినట్లు లెక్క. సో నేను మీకు బయటికి చెప్పమని అనట్లేదు, బట్ అలాంటి ఫీలింగ్ ఉందో లేదో మీరు లోన చెక్ చేసుకోండి. అలాంటి ఫీలింగ్ లేదు అని అంటే అర్థం మనకింకా వ్యక్తి దొరకలేదో లేదో మనం చూడలేదో. ఆ వ్యక్తి మనతోనే పాటు ఉండొచ్చు, లేకపోతే మనకి నిజంగా శిక్షణ ఇవ్వచ్చు, కానీ మనం అతన్ని గుర్తించలేకపోవచ్చు. సో అది నా పాయింట్, అర్థమవుతుందా లేదా? సో సో నా పాయింట్ ఏంటంటే, అలాంటి వ్యక్తి తారసపడినంత వరకు కృష్ణ చైతన్య సాధన జరుగుతూనే ఉండాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది, అలాంటి వ్యక్తి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఈ జన్మలోనే తారసపడతారనే డౌట్ ఏమి, అలాంటి తారసపడతారనే గ్యారంటీ ఏమి లేదు. నీ సిన్సియారిటీ బట్టి, ఇక్కడ అర్జునుడి యొక్క సిన్సియారిటీ అంత గొప్పగా ఉంది కాబట్టి కృష్ణుడే స్వయంగా ఆయనకి గురువు అయినాడు. లేదా పరీక్షిత్ మహారాజుకి అంత సిన్సియారిటీ ఉంది కాబట్టి సరిగ్గా ఆ సమయానికి ఎవరు వచ్చారు, సుఖదేవ గోస్వామి వచ్చాడు. మనం చీటింగ్ సిన్సియారిటీ మన దగ్గర ఉందనుకో, మనకి ఎలాంటి గురువు తగులుతాడు? చీటింగ్ గురువు తగులుతాడు. ప్రభుపాదులు వారు ఒకసారి శిష్యులతో కలిసి వ్యాహ్యాలకు వెళ్తున్నప్పుడు ఆయనకి ఒక పాము కనబడింది. ఆ పాముని చలిచీమలు పట్టి పీకేస్తున్నాయన్నమాట, చచ్చింది అది పాము. దాని చుట్టూ ఎవరున్నారు? చలిచీమలున్నారు. ప్రభుపాదులు వారు దాన్ని చూసి ఈ మాట అన్నారు, ఇంతకు ముందు జన్మలో ఆ పాము గురువు ఈ చలిచీమలందరూ శిష్యులు అన్నారు. సో ఆ రకంగా పాయింట్, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే, అది ఎవరికి వారు ఈ తత్వాన్ని తెలుసుకోగలరు, ఆ స్థాయికి రావాలి. ఆ స్థాయికి వచ్చినప్పుడే కృష్ణ చైతన్యం మనం చాలా బాణంలా దూసుకెళ్ళిపోతాం కృష్ణ చైతన్యంలో, లేకపోతే కింద మీద కింద మీద కింద మీద బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యవాన్ జీవు. ఎప్పుడు భాగ్యవాన్ అవుతామో తెలియదు. గురు కృష్ణ ప్రసాదే బాయ్ భక్తులత బీజ. సో ఈ రకంగా అలాంటి అనన్యమైనటువంటి గురి మనం పెట్టగలిగేంత స్థాయి మన దగ్గర లేనప్పుడు మనకు అలాంటి గురువు దొరకకపోవచ్చు. సో మెల్లమెల్లగా ఈ జన్మలోనే సాధ్యం కావచ్చు, లేదా ఇంకొన్ని జన్మలు పట్టచ్చు, బట్ ఆ స్థాయికి మాత్రం రావాలి. ఏ స్థాయికి? ఇక్కడ అర్జునుడు ఏ స్థాయితో అయితే కృష్ణుని స్వీకరిస్తున్నాడో ఆ స్థాయికి మాత్రం రావాలి. ఆ స్థాయికి వస్తేనే అప్పుడు మనం సంపూర్ణమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాం. నిరాశాజనకంగా ఉందా అంటే, ఇప్పుడు మాకు ఈ లైఫ్ లో దొరకరండి ఎవరైనా? నువ్వు రేపటి నుంచి రెడీ అయిపోతే రేపే దొరుకుతారు, కృష్ణుని పంపిస్తాడు. బట్ రెడీ అవ్వడం నీదే తరువాలి. నీకు అది కావాలా లేదా అని ముందు ఆలోచించు. ఆత్మ సాక్షాత్కారం కావాలా లేకపోతే ఇంద్రియ తృప్తి కావాలా ఎంచుకో. ఆత్మ సాక్షాత్కారం కావాలనంటే కృష్ణుని పంపిస్తాడు. అలాంటి వ్యక్తి పంపించిన పంపిస్తాడు, ఈయన ఫలాని వ్యక్తి అని హృదయంలో రివీల్ అయినా చేస్తాడు, ఏదో రకంగా ఏదో ఒకటి చేస్తాడు కృష్ణ. సో ఇక్కడ అర్జునుడు ఏ రకంగా అయితే కృష్ణుడికి శరణాగతి పొందాడో ఆ రకంగా మనం అలాంటి గురువుకి శరణాగతి పొందాలి. మనకు ఆల్రెడీ ఒక కన్ఫర్మ్డ్ గురువు ఉన్నారు, ఎవరు? ప్రభుపాదులు. ఇంకొకరి గురించి మనం ప్రయత్నం చేయాలి. సంపూర్ణత్వం పొందడం కోసం ఇంకొక కరెంట్ వైష్ణవాన్ని మనం స్వీకరించాలి. ఇక్కడ ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. ఏమిటా చిక్కు? ఆ కరెంట్ వైష్ణవ ఎవరే అవ్వక్కర్లేదు. కొంతమంది ఏమనుకుంటారు, ఆ కరెంట్ వైష్ణవ నాకున్నాడు బాబు, నేను దీక్ష తీసేసుకున్నాను. దీక్ష తీసుకున్నంత మాత్రాన దీక్ష గురువే అవ్వక్కర్లేదు. చాలా సందర్భాల్లో దీక్ష గురువే అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో దీక్ష గురువు కాకపోవచ్చు. ఎవరు అవ్వచ్చు? శిక్ష గురువు అవ్వచ్చు, దీక్ష గురువు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇంకొక వైష్ణవుడు ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దానికి రూల్ అంటూ లేదనమాట. ఏంటి ఫలానా వ్యక్తి అవ్వాలని రూల్ ఏం లేదు. కృష్ణుడు నిన్ను ఎవరి వల్ల నువ్వు కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళగలుగుతావు, ఆ వ్యక్తి నీకు ఆ రకమైనటువంటి గురి, అనన్యమైనటువంటి శ్రద్ధ ఉంచగలిగేటువంటి వ్యక్తి అనమాట. అర్థమవుతుందా ఈ పాయింట్? అర్థమవుతుందా లేదా? సో ఒక మోసలో పడిపోయి మనం ఏమనుకోకూడదు, నాకు ఆల్రెడీ దొరికిపోయాడండి, అయిపోయింది, దీక్ష అయిపోయింది, దొరికిపోయాడండి ఆయన. దొరికిపోతే మళ్ళీ ఇంకెందుకు వెంపర్లాడుతున్నావు, ఇటు అటు ఎందుకు తిరుగుతున్నావు? నేను అందుకే చెప్పాను, ఏమిటి నీకు అలాంటి వ్యక్తి దొరికితే, అలాంటి సంబంధం దొరికితే, అలాంటి రిలేషన్షిప్ దొరికితే నువ్వు మళ్ళీ దేనికోసం వెంపర్లాడవు? ఇంకొక రిలేషన్షిప్ కోసం, ఇంకొక దానికోసం వెంపర్లాడవు అన్నమాట. సరి సిమ్టమ్. మీకు నేను ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్స్ ఇప్పుడు మీకు అపీలింగ్ అనిపించకపోవచ్చు, కానీ ఇవి ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఈ మాటలు గుర్తు చేసుకుంటారు మీరు డెఫినెట్గా. ఈ మాటలు మీరు డెఫినెట్గా గుర్తు చేసుకుంటారు. ప్రభు ఒకవేళ గుర్తుంటే. ఇప్పుడు మనకు నీడ్ కనబడకపోవచ్చు, బట్ ప్రస్తుతం మనం ఉండేటువంటి సమాజం కానీ, మనం ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఇస్కాన్ సమాజం కానీ ఎలా ఉంది అంటే, ఈ నీడ్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ముందుకెళ్లాలంటే ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వ్యక్తి కోసం అన్వేషణ మొదలు పెట్టండి. మొదలు పెడతారా? మీరు అనొచ్చు, ప్రభు మీరే ఏదో అది ఎతికి పెట్టండి ప్రభు, చెప్పండి ప్రభు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇంకొకరు ఎతికి పెడితే అర్థమయ్యేది ఇది కాదు. ఎవరు ఎతుక్కోవడం వాళ్ళు ఎతుక్కోవాలి, ఇది అలాంటిది అనమాట. ఎవరికి వాళ్ళు ఎత్తుక్కోవాలి అంతేగాని, ఎతికి పెట్టండి నేను కూర్చుంటాను, మీరు ఎతికి పెట్టండి తర్వాత నేను స్వీకరిస్తానంటే కాదు. ఎవరికి వాళ్ళు ఎత్తుక్కోవాలి, ఎవరికి వాళ్ళు ఎత్తుక్కోవాలి. సో అందువల్ల ఆ స్థితికి రావడానికి మనందరం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే ఫస్ట్ కొన్ని ప్రభుపాదులు వారు ఏదైతే మనకు కొన్ని ఇచ్చారో నియమాలు, వాటిని తూచా తప్పకుండా మనం పాటించడానికి ప్రయత్నం చేస్తే మనకు అలాంటి వ్యక్తి తారసపడే అవకాశం ఉంది, లేదా అలాంటి వ్యక్తిని మనం గుర్తించే అవకాశం ఉంది. హృదయంలో మనకి కృష్ణుడు అలాంటి వ్యక్తి సాంగత్యం తీసుకో, నువ్వు బాణంలో కృష్ణ చైతన్యంలో దూసుకు వెళ్తావనే నమ్మకాన్ని కలిగించవచ్చు. ఏమిటవి? మనం చేయాల్సినవి ఏమిటి? ప్రాపర్గా సాధన చేయండి. ఏ చేసినా కూడా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఎవరి ఆనందం కోసం చేయండి, ఆ సాధన ప్రోగ్రాం ఎవరిచ్చారో వారి ఆనందం కోసం చేయండి. ఎవరిచ్చారు మనకు సాధన ప్రోగ్రాం? పొద్దున లేవడం గాని, పదహారమాలు జపం చేయడం గాని, భాగవతం క్లాస్ వినడం గాని, ఈ భక్తి శాస్త్రి క్లాసులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి వీటిని పాటిస్తే ఏమవుతుంది, ఈ వుడ్ డ్రై అవుద్ది అనమాట, ఇందులో ఉండే వెట్నెస్ పోద్ది, యజ్ఞానికి పనికి వస్తుంది. యజ్ఞం చేసేటప్పుడు వుడ్ అంటే ఏమిటి తెలుగులో, ఏమిటి చెక్కలు కనుక తడిగా ఉన్నాయనుకో, స్వాహ అని వేసావనుకో, ఏమొస్తుంది? అగ్ని రాదు, పొగ వస్తుంది. ఆ పొగ కళ్ళలోకి వెళ్ళి మంట పెడుతుంది, మనకే కాదు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మంట పెడుతుంది అనమాట. కాబట్టి ఈ తడి పోవాలంటే ఏం చేయాలి? ప్రభుపాదులు వారు ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా తూచా తప్పకుండా పాటించాలి. మీరు అనుకోవచ్చు, ప్రభు మా సీనియర్లే సరిగ్గా చేయట్లేదు, మేమేం చేస్తాం, వాడు నరకానికి పోతే నువ్వు కూడా పోతావు వాడితో. ఆయన ప్రసాదం తిన్న మానేశాడు, నువ్వు మానేస్తావా? ఎవరి సెర్చ్? వాళ్ళది. అందుకే నేను ఇందాక అన్నాను, ఏమిటి, మీరు ఎతికి పెట్టండి నేనేమో స్వీకరిస్తాను అనడానికి కాదు, నీ ఎతుకుడు నువ్వే వెతుక్కోవాలి, ఎవరిది వాళ్ళు వెతుక్కోవాలి. సో ఈ రకంగా మనం ప్రభుపాల వారు ఇచ్చిన సిద్ధాంతాలను చక్కగా పాటిస్తే మనకి ఈ లైఫ్ లోనే, ప్రభుపాల వారు అన్నారు, మీరు నా మాట మీద నమ్మకం ఉంచుకొని రోజు 16 మార్లు జపం చేసి 4 నియమాలు చక్కగా పాటిస్తే ఈ లైఫ్ లోనే మీరు భగవద్ధామానికి చేరుకునే గ్యారంటీ నేను ఇస్తానని ప్రభుపాల వారు అన్నారు. వాళ్ళ మాట ఊరికి పొల్లిపోదు, వాళ్ళేమో పొలిటీషియన్స్ కాదు, రాంగ్ ప్రామిస్లు మేనిఫెస్టో ఇచ్చేసి వెళ్ళిపోవడానికి. వాళ్ల ప్రామిస్ల్ని ఎవరు సీరియస్ గా తీసుకుంటారు? కృష్ణుడు సీరియస్ గా తీసుకుంటాడు. కాబట్టి ప్రభుపాదల వారు ఇచ్చిన మెథడ్ ని మనం సరిగ్గా మనం గనక ఆచరించినట్లయితే డెఫినెట్ గా ఈ లైఫ్ లోనే మనం భగవద్ధామానికి వెళ్ళిపోయే అవకాశం. బట్ అలా అందులో భాగమే, ప్రభుపాదల వారు ఇచ్చినటువంటి సూచనలు పాటించడంలో భాగమే ఏమిటి, అలాంటి ఇంకొక వ్యక్తిని మనం స్వీకరించగలగాలి, అలాంటి ప్రతినిధిని స్వీకరించగలగాలి. ప్రభుపాదుల వారి యొక్క ప్రతినిధిని స్వీకరించి వారితో ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి, మనకి పరిప్రశ్నైనా రిలేషన్షిప్ ఉండాలి, ప్రణిపాత్యన పరిప్రశ్నైన సేవ రిలేషన్షిప్ అలాంటి వ్యక్తితో ఉండాలి, యాక్టివ్ రిలేషన్షిప్ ఉండాలి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? అమల హరిణ క్లియరా, లేకపోతే ఏం అర్థమే కాదు కదా, క్లియర్? ఏమైనా అనుమానాలు ఉన్నాయి దీనికి? మీకు ఎంత తెలిస్తే అలాంటి పర్సన్ ఎంచుకుంటాను. అది తప్ప కాదా? ప్రభుపాదులు వారు నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉపదేశామృతంలో ఒక మాట రాశారు, 5th వర్స్ 5th శ్లోకం. వన్ కెన్ యాక్సెప్ట్ ఈవెన్ ఎ నియోఫైట్ యాజ్ స్పిరిచువల్ మాస్టర్ బట్ వన్స్ అడ్వాన్స్మెంట్ విల్ బి ఓన్లీ లిమిటెడ్ టు నియోఫైట్. మొదటి తరగతి భక్తుడు, 2వ తరగతి భక్తుడు, 3వ తరగతి భక్తుడు అని 3 రకాల భక్తుల గురించి ప్రభుపాదులు వారు రాస్తారు. 1st క్లాస్ డివోటీ, 2nd క్లాస్ డివోటీ, 3rd క్లాస్ డివోటీ. టెక్నికల్ గా ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి. సో కనిష్టాధికారిని మనం ఒక రోల్ మోడల్ గా మనం ఎంచుకుని ఆయన చెప్పినటువంటి కనుక పాటిస్తే మన అడ్వాన్స్మెంట్ ఎక్కడి దాకా వెళ్తుంది? కనిష్ట దాకా వెళ్తుంది. అయితే నేనంటుంది ఏమిటి, ఆ కనిష్టాధికారి నిజాయితీపరుడైనట్లయితే, నాయన నేను నీకెంతవరకు టీచ్ చేయగలను, ఇక్కడి నుంచి మాత్రం ఫలానా వ్యక్తి నీకు చేయగలుగుతాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి మనకి చెప్తాడు, మనకి ప్రోత్సహిస్తాడు. ప్రోత్సహించినప్పుడు మనం ఏం చేయాలి, ఆ నిజాయితీపరుడైనటువంటి వ్యక్తిని గౌరవిస్తూ ఆయన సూచన మనం పాటించి ఇంకోటి దగ్గరికి శిష్యత్వం చేయాలి. అర్థమవుతుందని చెప్పినట్టుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన తల్లిదండ్రులే మనం ఒక స్థాయికి పెంచారు, మనల్ని స్థాయికి పెంచినైనా నేను నీకు ఇవ్వగలిగే జ్ఞానం ఎంతేనాయనా, నువ్వు ఇక్కడి నుంచి ఇంకా ఎదగాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, సాధువుని స్వీకరించు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు నేర్పుతాడని పోసాలని తల్లిదండ్రులు తక్కువ అనుకుంటాం. బట్ ఒక నిజమైనటువంటి శ్రేయోభిలాషులు అయినటువంటి తల్లిదండ్రులు అయితే చేసేది ఏమిటినంటే ఇదే చేస్తాం, నిజమైన శ్రేయోభిలాషులు. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే మనం వీళ్ళని గౌరవిస్తూ వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మనం ఇంకా ఉన్నతమైన శిక్షణ మనం తీసుకోవచ్చు. అలా ఎవరు నస్తే వాళ్ళని గురువుగా స్వీకరిస్తాను అని అంటే మరి సాధుశాస్త్ర ప్రకారం ఉండాలి కదా అది. అందుకే సాధుశాస్త్రం మనకి ఎలా ఉన్నాయి, మనకి గైడింగ్ లైట్ ఇస్తున్నాయి కదా. సాధు శాస్త్రం ఏముంటున్నాయి, ఎవరైతే 100% కృష్ణ కాన్షియస్నెస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కృష్ణగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే నువ్వు వినాలి. మీకు లాస్ట్ టైం నేను 5 రకాలైనటువంటి పాముల గురించి చెప్పాను కదా. మరి ఆ 5 రకాలైనటువంటి పాముల గురించి చెప్పినప్పుడు మీరు అందులో ఒక పామును ఎంచుకున్నారనుకో, నాకు ఇష్టం నాకు ఇష్టం అని, అప్పుడేమవుద్ది? కుదరదు కదా. కాబట్టి మనకి గైడింగ్ చేసే గైడ్ చేసేటువంటి ఏమిటి? గురువు, సాధు, శాస్త్ర. సో గురువు విషయంలో కూడా సాధు శాస్త్రాన్ని రిఫర్ చేసే మనం ముందుకెళ్ళాలి. సో ఆ వ్యక్తి తనని తాను ఉద్ధరించుకోగలిగాడా ఈ కృష్ణ చైతన్య సాధన ద్వారా? తనతో పాటుగా ఇంకెవరినైనా ఉద్ధరించగలిగి వారిలో మార్పుని తీసుకొచ్చుకోగలిగాడా లేదా? నువ్వు ఇప్పుడు నీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక ప్రకారం నువ్వు అలాంటి వ్యక్తితో నువ్వు అసోసియేట్ అవుతావు. నాకు రాజభోగ్ మహాప్రసాదం దొంగలించి పెట్టేవాడు నాకు కావాలి, వాడే దొరుకుతాడు నీకు చక్కగా. నీకు అర్థమైందా? నీకు కావాల్సింది ఏదైతే వాడే దొరుకుతాడు నీకు. సో నీకు కృష్ణ చైతన్యం కావాలి, నీకు ఉన్నతమైనటువంటి లక్షణాలు పెంపొందించుకోవాలి, వైష్ణవ లక్షణాలు పెంపొందించుకోవాలనుకుంటే నువ్వు సెర్చ్ చేయాల్సింది ఎవరి గురించి? అతడి గురించి సెర్చ్ చేయాలి. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సుఖ సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి ఏనాత్మ సుప్రసీదత మయ్యర్పిత మనోబుద్ధి యోమే భక్త ప్రణశ్యతి సారీ యోమే భక్త సమే ప్రియ అని కృష్ణుడు అంటున్నాడు. మరి అలాంటి లక్షణాలు నాకు చాలా ప్రియమైనటువంటి లక్షణాలు, ఓ అర్జున ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి నాకు ప్రియమైనటువంటి వ్యక్తి అని కృష్ణుని అన్నప్పుడు నువ్వు ఎలాంటి వాడి దగ్గరికి వెళ్ళాలి? అలాంటి లక్షణాలు ప్రదర్శించే వాడి యొక్క మార్గదర్శకత్వంలో ఉండాలి. కన్వీనియన్స్ కాదు ఇంపార్టెంట్, గోల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ గోల్ రీచ్ అవ్వడానికి కన్వీనియన్స్ కొన్నిసార్లు మనకి అడ్డం వస్తే ఆ కన్వీనియన్స్ ని మనం పక్కన పెట్టొచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెంపుల్స్ లో ఫోర్స్ చేస్తుంటారు. ఏమని ఫోర్స్ చేస్తుంటారు? నువ్వు ఎవరినో ఫాలో అవ్వడానికి వీల్లేదు, నన్నే ఫాలో అవ్వాలి అన్నాడు. ఎగ్జాంపుల్, నాకు ఫాలో అవ్వాలని ఉంది, ఇప్పుడు మనసు రావట్లేదు, ఏం చేయను? నా హృదయం నేను ఇవ్వలేకపోతున్నాను నీకు. హృదయం ఇవ్వలేకపోతున్నప్పుడు నువ్వు ఫోర్స్ చేసి నువ్వు హృదయం ఇవ్వు హృదయం ఇవ్వు హృదయం ఇవ్వు అని నేను ఎక్కడ ఇస్తాను? అప్పుడు మీరు అనొచ్చు, నేను ఇక్కడ మరి ఆయన అనొచ్చు, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నీ హృదయం ఇవ్వాలి. నో, ఇక్కడ ఇస్కాన్ లో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళందరి హృదయంలో ఉన్నటువంటి వ్యక్తి కామన్ వ్యక్తి ఎవరు? ప్రభుపాదులు వారు. కాబట్టి ప్రభుపాదులు వారిని హృదయంలో పెట్టుకున్నంత వరకు నిన్నెవడు బ్లాక్మెయిల్ చేయలేడు. ఏమని, నువ్వు నన్ను పెట్టుకో అనడానికి ఎవడు అనడానికి వీల్లేదు అనమాట. ఇది ఎవరి కుటుంబం? ప్రభుపాదుల కుటుంబం. ఈ ప్రభుపాదుల వారి కుటుంబంలో నువ్వు హైదరాబాద్ లో ఉన్నావా, తిరుపతిలో ఉన్నావా, నెల్లూరులో ఉన్నావా, ఎక్కడున్నావా అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రభుపాదులు వారి కుటుంబంలో ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. సో అందుకే మనకు ఆయన ఒకరు ఉన్నారు రక్షణ ఇచ్చే వ్యక్తి. తర్వాత ఆయన సిద్ధాంతాలను ఫాలో అయ్యేటువంటి ఒక వ్యక్తిని మనం ఆశ్రయించాలి. అది ఎక్కడ కుదురుతుందో అక్కడికి వెళ్ళి ఆశ్రయించాలి. సో అందుకే మనకి ప్రభుపాదులు వారు ఏం చేశారంటే ఇస్కాన్ టెంపుల్స్ లో ఒక ఫెసిలిటీ ఉంది. ఏమిటి ఫెసిలిటీ? ప్రభుపాదులు వారి యొక్క టెంపుల్స్ లో మనందరం కూడా భక్తిని ప్రాక్టీస్ చేస్తూ మనకి ఎవరి నుంచైనా ఒక ఇన్స్పిరేషన్ వస్తే, ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ వస్తే ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకునే వీలు కల్పించాలి లోకల్ మేనేజ్మెంట్. అర్థమవుతుందా లేదా నేను చెప్తుంది? అలాంటి వ్యక్తితో సంబంధం ఏర్పాటు చేసుకునే వీలు మనకి లోకల్ మేనేజ్మెంట్ ఫెసిలిటేట్ చేయాలి. లోకల్ మేనేజ్మెంట్ కి ఎలాంటి అధికారం లేదు, నాకున్న ఇన్స్పిరేషన్ నీకుండాలి అని దానికి వీలు లేదు. నీ ఇన్స్పిరేషన్ నీది, నా ఇన్స్పిరేషన్ నాది, నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది. బట్ మనందరం కామన్ గా ఫాలో అవుతున్న ప్రిన్సిపల్స్ ఏమిటి? ప్రభుపాదులు వారి ప్రిన్సిపల్స్. సో అందువల్ల అంటే నేను మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా వర్తించమని అంటున్నాను అనుకోదు, దయచేసి దాని ఉద్దేశం అది కాదు. ఎలా ఫంక్షన్ ఇస్కాన్ ఎలా ఫంక్షన్ అవుతుంది అనేటువంటిది నేను మీకు వివరిస్తున్నాను. చాలా సందర్భాల్లో యాక్చువల్ గా మనకి సరైనటువంటి వైష్ణవుడు మనకి గైడ్ గా ఇక్కడే ఉన్నప్పుడు మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, అది అనవసరం అనమాట. ఇక్కడే మనకి సరైన గైడెన్స్ లభిస్తున్నప్పుడు మళ్ళీ ఇంకేదో ఎత్తుక్కోవడం ఎందుకు? ఇది కొద్ది కాంప్లికేటెడ్ గానే ఉండి ఉంటుంది ప్రస్తుతానికి, బట్ ముందుకెళ్తున్న కొలది కాంప్లికేషన్స్ తగ్గిపోతాయి. ప్రస్తుతం అయితే మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇస్తున్నారో మీ ఇన్స్పిరేషన్ మీరు ఎత్తుక్కోండి. ఎవరో భూమి నుంచి ఎవరో వస్తాడు అనుకోకండి, దివి నుంచి ఎవరో దిగుతాడు అనుకోవద్దు. ఆల్రెడీ ఇక్కడ మన దగ్గర ఉండే వాళ్ళు ఎవరైతే ఇన్స్పిరేషన్ ఉందో వాళ్ళని మీరు సేవించండి, సేవిస్తూ ముందుకెళ్ళండి. బట్ ఒక దగ్గర సెర్చ్ ఆగిపోద్ది, ఆ వ్యక్తిని కలిసిన తర్వాత ఏమాగిపోతుంది, ఈ సెర్చ్ ఆగిపోతుంది. ఎవరి దగ్గరికి వెళితే సెర్చ్ ఆగిపోతుందో ఆ వ్యక్తి మనకి సరి అయినటువంటి ప్రభుపాదుల వారి రిప్రజెంటేటివ్ అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం కాల సెర్చ్ ఆగిపోవాలి. సెర్చ్ ఆగకుండా ఇంకా మొదలు ఇంకా రిజర్వ్ లో ఉండి నాయన, నువ్వు కూడా ఒక రిజర్వ్ లో ఉండి తర్వాత ఎంచుకుంటాను. మీరందరూ పక్కన ఉంటారు, మనం ఏదో బట్టలు ఎంచుకునేటప్పుడు నాలుగైదు ఎంచుకుని పెట్టుకుని ఉంచుకుంటాను అనమాట. ఇది పక్కన పెట్టండి, ఇది పక్కన పెట్టుకోండి, మళ్ళీ ఇంకా మొత్తం అంతా చూసి వస్తాను, ఇందులో ఒకటి ఎంచుకుంటాను. అలా కాదు, ఒకటి దొరికిన తర్వాత ఇంకొకటి చూడాలనిపించదు నీకు, అది బెస్ట్ సెలక్షన్. అది ఎవరిస్తారు, ఆ భరోసా ఎవరిస్తారు, హృదయంలో ఉండే పరమాత్మ ఇస్తారు ఆ భరోసా. ప్రభుపాదులు వారు ఎంతో మంది సాధువులను చూశారు చిన్నప్పుడు ఉండేటప్పుడు. ఎప్పుడైతే భక్తి సిద్ధాంతం చూశారో సెర్చ్ ఆగిపోయింది. ఇంకొకరి దగ్గరికి వెళ్లి కృష్ణ చైతన్య పాఠాలు నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఆయనకి రాలేదు. ఎస్, హీఈస్ ది రైట్ పర్సన్, హీఈస్ ది రైట్ పర్సన్ అనే ఆలోచన వచ్చేసింది ప్రభుపాదులు. ఆయనకి ఆ స్థాయిలో రావచ్చు, బట్ మనం ఆ స్థాయికి ఏదో ఒక రోజు రావాలి, ఆ సెర్చ్ ఆగిపోవాలి. దీని గురించి ఇంకా చాలా డిస్కస్ చేయాల్సినటువంటివి ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని ముఖ్యమైనటువంటివి. మొమెంటరీ ఇన్స్పిరేషన్ వేరు, కాన్స్టెంట్ ఇన్స్పిరేషన్ వేరు. తెలుగులో చెప్పంటా అడగాలనుకున్నా చెప్పేశాను చూడు. మొమెంటరీ ఇన్స్పిరేషన్ వేరు, కాన్స్టెంట్ ఇన్స్పిరేషన్ వేరు. మొమెంటరీ ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, ఆ సమయానికి తలుక్కుని నేను ఇన్స్పిరేషన్ వచ్చేసింది, తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, ఇన్స్పిరేషన్ కూడా పోయాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇన్స్పిరేషన్ వస్తుంది, అది కరెక్టే ఇది కరెక్ట్ అనిపిస్తుంది, చూడు ఎంత సమస్య. కృష్ణుణ్ణి నిస్వార్థంగా ప్రేమించే ఇన్స్పిరేషన్ ఎవరి దగ్గర నుంచి అయితే వస్తుందో వాళ్ళు మనకి సరిగ్గా కరెక్ట్. కృష్ణుణ్ణి నిస్వార్థంగా ప్రేమించి సేవించి ప్రేమిస్తూ సేవించేటువంటి ఇన్స్పిరేషన్ ఎవరి దగ్గర నుంచి అయితే కలుగుతుందో ఆ వ్యక్తి సరైనటువంటి ఇన్స్పిరేషన్. అది ఏమవుతుందో తెలుసా, గ్రో అవుతుంది. గ్రో అవుతుంది అంటే పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంటుంది అనమాట ఇన్స్పిరేషన్. మొమెంటరీ ఇన్స్పిరేషన్ లాగా ఇలా ఏమంటారు, లైట్నింగ్ వచ్చినట్టు మెరుపులాగా ఇలా మెరిసి ఆగిపోదు. ఇట్స్ ఇంక్రీజింగ్ ఇన్స్పిరేషన్, ఇంక్రీజింగ్ ఇన్స్పిరేషన్. ఆ వ్యక్తి గురించి ఆలోచించినా, ఆ వ్యక్తి మాటలు విన్నా, ఆ వ్యక్తిని చూసినా ఎనలేని ఇన్స్పిరేషన్ కలుగుతుంది, ఇంక్రీజింగ్ ఇన్స్పిరేషన్ కలుగుతుంది. దెన్ దాట్ పర్సన్ ఈజ్ రైట్ పర్సన్. అనొచ్చు మాకు అలా కలుగుతుందా ప్రభు, ఎప్పటికైనా కలుగుతుందా? చాలా మందికి ఇలా ఆలోచన ఉంటే ఉండొచ్చు. అప్పుడు మీరే ఇంకో ప్రశ్న వేసుకోండి, నీకు కలగాలనుందా? నీకు కలగాలనుంటే కలుగుతుంది. ఎవడు పడతారా బాబు ఈ బాధలంతా? బ్రహ్మాండే బ్రహ్మితే భాగ్యవాన్ తర్వాత భ్రమితే 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 భ్రమితే. నీకు అలాంటి ఇన్స్పిరేషన్ కలగాలనుకుంటే, అర్జును స్థాయిలో నువ్వు శరణాగతి పొందాలనుకుంటే సాధ్యం. కృష్ణుడు నీకు అలాంటి ఏర్పాట్లు చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు, ప్రతి ఒక్కరికి చేస్తాడు. సత్యం, ఇందులో ఏమాత్రం ఎగ్జాజరేషన్. సో డోంట్ లుక్ ఫర్ మొమెంటరీ ఇన్స్పిరేషన్, లుక్ ఫర్ ఇంక్రీజింగ్ ఇన్స్పిరేషన్, టైమ్ టెస్టెడ్ ఇన్స్పిరేషన్. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. టైమ్ టెస్టెడ్ ఇన్స్పిరేషన్ అంటే సమయం గడుస్తున్న కొద్దీ ఆ ఇన్స్పిరేషన్ పెరుగుతుందా లేదా అని చూసుకోవాలి. ఫ్లాష్ లా ఒక ఇన్స్పిరేషన్ వచ్చి పోయే దాన్ని లెక్కేసుకోవద్దు ఎక్కువ. అలా ఎంతో మంది ఎలా ఇస్తారో పోతా ఉంటారు. టైమ్ టెస్టెడ్ ఇన్స్పిరేషన్. అలాంటి వ్యక్తికి తప్పనిసరిగా మనం అలాంటి వ్యక్తి సాంగత్యం తీసుకోవాలి, ఆ వ్యక్తిని సేవించాలి, ఆ వ్యక్తి పరిప్రశ్న చేయాలి. అప్పుడు మన లైఫ్ సబ్లైన్, లైఫ్ బికమ్ సబ్లైన్, ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం పొందే అవకాశం. భౌతికమైనటువంటి సమస్యలు, భౌతికమైనటువంటి వాటికి దూరంగా ఆధ్యాత్మిక చింతనతో సంపూర్ణంగా గడిపేటువంటి ఒక గొప్ప అవకాశం మనకి లభిస్తుంది ఆ వ్యక్తి సాంగత్యం. నేను మీకు చెప్తుంది ప్రిన్సిపల్స్ చెప్తున్నాను. ఈ ప్రిన్సిపల్స్ ని మీరు అర్థం చేసుకుని, ఈ ప్రిన్సిపల్స్ ని మీరు గుర్తు పెట్టుకోగలిగితే మీ కృష్ణుడు తప్పనిసరిగా హెల్ప్ చేస్తారు. నిస్వార్థగా కృష్ణుని సేవించడం, ప్రేమించడం, అదే సారాంశం లైఫ్ లాంగ్. అది ఎవరు మనకి ఇంక్రీజ్ చేస్తారో, మనకు ఆ భావన ఇంక్రీజ్ చేస్తారో వాళ్లే మన సర్వం. లాస్ట్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఆపేస్తాను. నాకు ఒక మంచి డివోటి, ఆయన ఈ గురువు అంశం మీద చాలా ఆలోచన చేసి చేసి ఒక మంచి ఉదాహరణ ఆయన చెప్పారు, రాశారు, అది నేను చదివాను. అది చాలా మంచిగా అనిపించింది, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, గురు టాపిక్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం ఆధ్యాత్మిక జీవితం ఆధారపడేది దేని మీద? గురువు మీద ఆధారపడి. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో, యస్య అప్రసాదాన్ నగతి కుతోపి. మీకు ఒక హోంవర్క్ ఎక్సర్సైజ్ గా ఒకటి ఇస్తాను, అది నాకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పండి. 4th chapter 34th శ్లోకాలో స్పిరిచువల్ లైఫ్ లో సక్సెస్ అంటే ఆధ్యాత్మిక జీవితంలో విజయం దేని మీద ఆధారపడి ఉంటుంది అనే ప్రశ్నకి సమాధానం ఉంది అందులో. ఎవరు సర్చాలు చేసుకుని, సక్సెస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ డాష్ అన్న ప్రశ్నకి ఆన్సర్ ఎక్కడుంది? 4th chapter 34th శ్లోక పర్పట్ లో ఉంది. సో ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, దీంతో మనం ఆడుకోవడానికి వీల్లేదు. గురువుతో ఏం పని ఉందిలే ప్రభు, ఏదో మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతాం అనడానికి వీల్లేదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గురు. గురుతత్వం చాలా కాంప్లికేటెడ్, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సో ఈ గురుతత్వానికి సంబంధించి ఒక డివోటి ఒక ఎగ్జాంపుల్, చక్కని ఎగ్జాంపుల్ ఒక డివోటి ప్రతిపాదించడం జరిగింది. ఏమిటది అని అంటే, ఏంటా, రాముడు సేతు కట్టాడు కదా, అందరికి తెలుసు ఆ కథంతా. లంకకి వెళ్ళడానికి సేతు కట్టాడు. ఈ సేతు బంధన్, ఈ సేతుని నిర్మించడానికి ఎవరెవరు సహాయం చేశారు, ఎవరెవరు దాంట్లో పాల్గొన్నారు? వానరులు పాల్గొన్నారు, బుడత పాల్గొంది, బుడతలు పాల్గొన్నాయి, వానరులు పాల్గొన్నారు. బట్ మేజర్ కంట్రిబ్యూషన్ ఎవరిది? హనుమాన్ది. అందరి కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, బట్ అందులో మేజర్ కంట్రిబ్యూషన్ ఎవరిది? హనుమాన్ది. హనుమాన్ది మేజర్ కంట్రిబ్యూషన్ అని మీరు ఎలా చెప్తారు? పెద్ద పెద్ద రాళ్లు పర్వలాలు తీసుకొచ్చి వేసేసాడు, అంతేనా? మరి నీళ్లు వేసాడు కదా, నీళ్లు ఎంత పెద్ద పర్వతాలు వేస్తే అంత మునిగిపోవాలి కదా, మరి హనుమాన్ కంట్రిబ్యూషన్ ఎలా అంటారు మీరు? చాలా ఉన్నాయి, దీనికి చాలా ఉందన్నమాట. అయితే సిద్ధాంతం చాలా ఉంది. యాక్చువల్ గా వీళ్ళందరూ బ్రిడ్జ్ కట్టారు, కానీ బ్రిడ్జ్ తేలేటట్టు చేసింది ఎవరు? రాముడు, అవునా కదా? కాబట్టి ముక్షుడు ఎవరు అక్కడ? రాముడు. రాముడే లేకపోతే ఏం కాదు, బ్రిడ్జ్ అనేటువంటిది కట్టబడటం కాదు. ఇంతవరకు అందరికి క్లియరా? ఎగ్జాంపుల్ క్లియరా? ఈ భౌతిక ప్రపంచం నుంచి వైకుంఠానికి మనం ఒక బ్రిడ్జ్ కట్టాలి. ఈ భౌతిక ప్రపంచం నుంచి వైకుంఠానికి మనం ఒక బ్రిడ్జ్ కట్టాలి. ఈ బ్రిడ్జ్ కట్టడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించేటువంటిది ఎవరు? ఎలాగైతే ఆ బ్రిడ్జ్ కట్టడంలో ముఖ్య పాత్ర పోషించింది ఎవరు? కాబట్టి మన బ్రిడ్జికి ముఖ్య పాత్ర పోషించేది ఎవరు? కృష్ణుడు. కృష్ణుని కృప లేకపోతే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్లే అవకాశం లేదు. ఆ కృష్ణుడే ఏ రూపంలో వస్తున్నాడు? తండ్రి రూపంలో వస్తున్నాడు, తల్లి రూపంలో వస్తున్నాడు, గురువు రూపంలో వస్తున్నాడు, స్నేహితుడి రూపంలో వస్తున్నాడు, ఎన్నో రకాలుగా భగవంతుడు మనకి సేవ చేయడానికి ఎన్నో రకాలుగా వస్తున్నాడు. మూలం ఎవరు? మరి ఈ బ్రిడ్జ్ కట్టడానికి వేరే వాళ్ళందరూ హెల్ప్ చేశారు కదా, వాళ్ళెవరు మనకి? గట్టిగా చెప్పండి, ఎందుకు అంత సంశయం? తల్లిదండ్రులు కాదా? వాళ్ళు మానవ జన్మ ఇస్తే కదా మనం చాంటింగ్ చేస్తున్నాం, వాళ్ళే జంతు జన్మ ఇచ్చుంటే ఏమై ఉండేది మన పరిస్థితి? కాబట్టి ఈ బ్రిడ్జ్ కట్టడంలో చాలా మంది కంట్రిబ్యూషన్ ఉంది. అందులో కంట్రిబ్యూషన్ ఉన్న దాంట్లో ఉడతలు ఉండొచ్చు, వానరులు ఉండొచ్చు, ఇంకా ఎవరు కూడా ఉండొచ్చు, హనుమంతులు లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అవునా? మరి మనం మెయిన్ రిలేషన్షిప్ చూడాల్సింది ఎవరి వైపు? కృష్ణుడిది ఎలాగో ఉంది కానీ కట్టడంలో ముఖ్య పాత్ర వహించింది ఎవరు? కాబట్టి మనం మెయిన్ ఇన్స్పిరేషన్ గా ఎవరి నుంచి తీసుకోవాలి? మనం స్పిరిచువల్ మాస్టర్. సో హనుమాన్ పాత్రలు ఎవరున్నారు? స్పిరిచువల్ మాస్టర్ ఉన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకి ఒక్క హనుమాన్ కాదు, ఇద్దరు హనుమానులు ఉన్నారు. ఒకటి బయటకు చెప్పగలిగే హనుమాను, ఇంకోటి మనసులో ఉంచుకునే హనుమాను. ఆ బయటకు చెప్పే హనుమాన్ ఎవరు? ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, ప్రభుపాదుల వారితో పరిప్రశ్న సాధ్యం కాదు కాబట్టి మనకి ఇంకొక హనుమాన్ లాంటి వాడు కావాలి. ఆ హనుమాన్ ఎవరెత్తుకోవాలి? మనమే ఎత్తుక్కోవాలి. కానీ మనం వేరే వాళ్ళకి వచ్చి ఇగో నేను ఎత్తికని తీసుకొచ్చి అని పెట్టాను, నువ్వు కూడా తీసుకో అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరు హనుమాన్ వాళ్ళు? కామన్ గా ఉండే హనుమాన్ ఎవరు? ప్రభుపాదులు వారు. ఇండివిజువల్ హనుమాన్ మనం ఎత్తుక్కోవాలి. ఈ ఇద్దరు హనుమానులకు అది అర్థమైందా లేదా? సో మనం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరి నుంచి? ఉడత నుంచి హనుమాన్ దాకా మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించడానికి ఎంతో మంది మనకి దోహదపడతారు కదా. మన జీవితంలో చాలా మంది దోహదపడట్లే. మీ రూమ్మేట్ మీకు దోహదపడట్లే, మిమ్మల్ని మంగళార్తికి లేపేవాడు దోహదపడట్లే. ఏమన్నారు? ఎవరు? బట్ ఆయన హనుమాన్ అనుకోకండి. డిస్క్రిమినేషన్ ఇంపార్టెంట్, డిస్క్రిమినేషన్ కూడా ఇంపార్టెంట్. ఆయన రేపు పొద్దున ఇంకెవరికో హనుమాన్ అయితే అవ్వచ్చు, అది వేరే విషయం. డిస్క్రిమినేషన్ ఇంపార్టెంట్. సో నా పాయింట్ ఏమిటంటే, మనకి చాలా మంది మనకి దోహదపడతారు. చాలా జన్మల్లో దోహదపడచ్చు, ఒక్క జన్మలోనే కాదు చాలా జన్మల్లో దోహదపడచ్చు. మనకి చింతామణి దోహదపడలే ఎవరికి? బిలోమంగళ ఠాకూర్ చింతామణి దోహదపడలే. ఇంతకుముందు పూర్వ జన్మలో ఆయన గురువు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తూ ఉంది. సో నా పాయింట్ ఏంటంటే, ఎవరిని తక్కువ చేసి చూడవద్దు, ఎవరిని కంపేర్ చేయొద్దు, తక్కువ చేసి చూడవద్దు. బట్ ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. భక్తి వినోద్ ఠాకూర్ ఒక పాటలో రాస్తాడు, గురుదే కృపా బిందు దియా కోరోయే దాసే రుణాపేకాతిహీనా సకలే సమ్మానే పొరితే శకతి దేహోనాథ జత జాత. సకలే సమ్మానే అంటే సకల జనులకి సమ్మానం. ఎలా? జాత జాత, అప్రాప్రియేట్లీ. ఎంత మేరకు ఇవ్వాలో అంత మేరకు సకల జనులకి కూడా, సకల వైష్ణవులకి, సకల జనులకి నేను సమ్మానం ఇచ్చే. సమానం అంటే గౌరవం. గౌరవం ఇచ్చే విధంగా నాకు శక్తిని ప్రసాదించండి ఓ గురువు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. అప్పుడే నేనేం చేయగలుగుతాను, తబేతో గాయబో హరినామా సుఖే అపరాధా వైబే హాత, అప్పుడే నేను హరినామాన్ని ఆస్వాదించగలుగుతాను అని చెప్పేసి అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏమిటి, అందరికీ సరి అనేటువంటి గౌరవాన్ని ఇవ్వడం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. అందుకే రాముడు ఆ సంఘటనలో ఆ బ్రిడ్జ్ నిర్మిస్తున్నప్పుడు హనుమాన్తో ఏమాటన్నాడు, నువ్వు నీ శక్తి మేరకు నువ్వు ఎలాగైతే పనిచేస్తున్నావో ఈ ఉడుత కూడా తన శక్తి మేరకు అది పనిచేస్తుంది. నువ్విచ్చే సేవ నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో ఈ ఉడితిచ్చే సేవ కూడా నాకు అంతే ఆనందాన్ని కలిగిస్తుంది. సో అదేవిధంగా మన జీవితంలో కూడా మన ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడేటువంటి ఎంతో మంది భక్తులు ఉండొచ్చు. కొంతమందిని మనం గుర్తించవచ్చు, కొంతమందిని మనం గుర్తించలేకపోవచ్చు. బట్ అందరికీ గౌరవాన్ని మనం వసకడానికి సిద్ధపడి ఉండాలి. అలా అని చెప్పి అందరినీ ఒక తాటి కట్టేయడానికి వీల్లేదు. జాత 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 అంటే అకార్డింగ్లీ అప్రోప్రియేట్లీ యూ షుడ్ గివ్. సో నేచురల్ గా మనం ఎవరి వైపు చూడాలి, ఎవరిని ముఖ్యుడిగా పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి, హనుమాన్. అవునా కాదు? సో ఒక కన్ఫర్మ్డ్ హనుమాన్ మన దగ్గర ఉన్నారు, మనల్ని రక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఎవరు, ప్రభుపాదు గారు. ఇక పర్సనల్ ఇన్స్పిరేషన్ కోసం ఇంకో హనుమాన్ని ఎత్తుక్కోండి. ఈ హనుమానికి ఆ హనుమాన్ లక్షణాలు ఉండాలి. ఓకేనా? కొద్ది క్లారిటీ వచ్చినట్టేనా లేదా, లేకపోతే ఉన్న క్లారిటీ ఎగిరిపోయిందా, కన్ఫ్యూజనా, ఎనీ కన్ఫ్యూజన్స్ ఈ విషయంలో, ఏమైనా కన్ఫ్యూజన్లు ఉన్నాయా, ఉంటే అడగొచ్చు. ఇప్పుడు రావట్లేదు కానీ తర్వాత ఆలోచించి వస్తే అడుగుతామనంటే అప్పుడేనా అడగొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఈ విషయాన్ని కూడా నేను ఫస్ట్ బ్యాచ్ తో నేను డిస్కస్ చేసినప్పుడు రెండు క్వశ్చన్స్ ఇచ్చాను నేను వాళ్ళకి. నాకు గుర్తులేదు ఆ క్వశ్చన్స్ ఏమిటో, బట్ మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అవే హోంవర్క్ ఎక్సర్సైజ్ ఆ రెండు క్వశ్చన్స్. ఏమిటి చలనం లేదు, ఒప్పుకుంటారా, తీసుకుంటారా, ఆన్సర్ చేస్తారా? ఆన్సర్ చేసి నాకు మళ్ళీ దానికి సంబంధించిన విషయాలు నాకు చెప్తారా నెక్స్ట్ టైం నెక్స్ట్ క్లాస్లో? విన్నపం. ఓకే, ప్రయత్నం చేస్తాను. ఈరోజుకి అయిపోయింది, నెక్స్ట్ వీక్ నుంచి ప్రయత్నం చేస్తాను. ప్రభుపాదులు వారికి సంబంధించి ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం ఏదో చెప్పమంటాడు ప్రతిసారి. దానికి నేను మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేస్తే కానీ స్ఫూర్తిదాయకమైన విషయాన్ని తెలియజెప్పలేను, బట్ ఐ విల్ ట్రై టు డూ దట్ నెక్స్ట్ టైం నుంచి చేస్తాను. లాస్ట్లో, ఓకే, లాస్ట్లోనే చెప్పాలా, మధ్యలోనే చెప్పొచ్చు కదా, ఎప్పుడైనా చెప్పచ్చు. నాకు ఎప్పుడు స్ఫూర్తి కలిగితే అప్పుడు చెప్పు. ఓకే, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? సెలవా, మళ్ళీ వచ్చేవారం కలుసుకుందాం. దయచేసి ఈ మార్గాన్ని చక్కగా పాటించడానికి ప్రయత్నం చేయండి. ఒక రకంగా చెప్పగలుగుతాను ఏంటంటే, మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే, ఈ ప్రిన్సిపల్స్ని మీకు లభ్యమయ్యే విధంగా మీకు అంతగా ఎవరు చెప్పరు, స్పష్టతతో ఎవరు కూడా చెప్పరు. కాబట్టి గ్రేట్ఫుల్గా ఉండండి. మీకు ఇలాంటి ఏర్పాట్లు కలిగిస్తున్నందుకు మీరు గ్రేట్ఫుల్గా ఉండండి. మీకు ఇంత స్పష్టత వస్తుంది, లేదు మీకు స్పష్టత రావట్లేదు, ఉన్న స్పష్టత పోతుందంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత డిస్కస్ చేయండి నా రూమ్లో. బట్ నా ఉద్దేశంలో నాకు చాలా స్పష్టత కనబడుతుంది నా లైఫ్లో. నాకున్న స్పష్టతని, నాకున్న క్లారిటీని నేను మీతో షేర్ చేసుకోవడానికి నేను ఇక్కడికి వస్తున్నాను. సో ఐ హోప్ దట్ యు ఆర్ గెటింగ్ క్లారిటీ. ఏం అసలు తల కదలట్లేదు, అయోమయ స్థితిలో ఉన్నట్టున్నారు. నిజంగా క్లారిటీ వస్తుందా లేదా, నా నేను నన్ను సంతోషపడ్డానికన్నా, సంతోషపెట్టడానికని కాదు, నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమంటావు నందనందన, ప్రదేశం ఆలోచించండి. ఓకే,
అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు మనకు ఆల్రెడీ అంటే ప్రభుపాల వారి ప్రతినిధులకు మనకి ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్కరు ఉన్నారన్నమాట ఆల్రెడీ మనకి, వాళ్ళు చెప్పిన విధంగా సరిపోతుంది కదండి. నాలో మళ్ళీ వేరే వెతుక్కునే పని లేదు, మీరు చెప్పినట్లు వారికి వెతుక్కునే అవసరం లేదు కదా అనేసి. ఇక్కడ మనకి ఏవైతే సూచనలు వస్తున్నాయి ప్రభుపాల వారి, దాన్ని మనం జీవితంలో ఆశ్రయించి సరిపోతుంది కదనేసి.
నో ప్రాబ్లం, నేను అంటుంది అదే. నేనేమంటున్నాను, సంతృప్తి, నువ్వు సంతృప్తిగా ముందుకు వెళుతూ ఉంటే నువ్వు ఇంకొకరి గురించి చూడాల్సిన అవసరం లేదు అంటున్నా. బట్ సంతృప్తికరంగా లేదనుకో, మన హార్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు, మనం హార్ట్ పెట్టలేకపోతున్నాం అనుకో,
ఆలయం లేదు, ఇక్కడైతే సంపూర్ణంగా ఉంది.
నేను అంటుంది నీ గురించి, నేను ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాను, మీ గురించి నేను అనట్లేదు. కొంతమందికి అలాంటి అసంతృప్తికరమైనటువంటి హార్ట్ ఉండేవాడు, వాడు ఇక్కడ కుంచుకుపోవాల్సిన పని లేదు. వాడే ఎతకాలి, ఎక్కడికి ఎతకాలి, ఎక్కడ వాడి హార్ట్ సాటిస్ఫై అవుతుందో అక్కడికి వెళ్లి హాయిగా చక్కగా కృష్ణ చైతన్యం చేసుకోవచ్చు. కానీ మధ్యలో ఉండి కొట్టుకోకూడదు అని అంటున్నాను.
ఆ ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్నకు మీరు ఆల్రెడీ సమాధానం చెప్పేశారు.
చెప్పేశాను
కాబట్టి
వెరీ గుడ్, థ్యాంక్ గాడ్. సో ఇప్పుడు ఓకే కదా, క్లారిఫై అయింది కదా, రైట్. సో నేను కొత్త వ్యక్తుల్ని ఎతకమని అనట్లేదు. మీకు ఆల్రెడీ హ్యాపీగా మీరు కృష్ణ చైతన్యం చేసే ఫెసిలిటీస్ మీకున్నప్పుడు మీరు దాన్నే పట్టుకుని ముందుకు వెళ్ళండి. బట్ ఎవరికైనా అంత హ్యాపీగా చేయలేకపోతున్నావు, లేకపోతే నాలో లోపం ఉంది, ప్రతిసారి నాలో లోపం ఉంది నాలో లోపం ఉంది అని చెప్పి మనం తిట్టుకోవచ్చు. బట్ మన లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండాలి కదా. సరిదిద్దుకునే అవకాశం కల్పించినా కూడా అసంతృప్తికి మనం గురవుతున్నాం, మనం చేయలేకపోతున్నాం సరిగ్గానంటే, ఒకవేళ ఇంకేదైనా నువ్వు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. వేరే ఎవరి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ పొందితే పొంది ముందుకెళ్ళొచ్చు. బట్ ఇక్కడే ఉండి క్రిటిసైజ్ చేసి, ఇక్కడే ఉండి ఫాల్ట్ ఫైండింగ్ చేసి ఇదంతా చేస్తే చెత్త. ఆ చెత్త మాత్రం, ఆ చెత్తలోకి ఎప్పుడు వెళ్ళొద్దు. దయచేసి ఆ చెత్తలో పాల్గొకండి, జీవితం నాశనం చేసుకోకండి. ఆ చెత్త పేరు ఏం పేరు తెలుసా? అపరాధ. ఆ చెత్త పేరేం పేరు? అపరాధ. వైష్ణవ. ఈ మధ్యనే రాధాష్టమి జరుపుకున్నాం కదా, ప్రభుపాదులు వారు ఒక మాట అంటారు, లాస్ట్ టైం చెప్పానా, అపరాధ అనంటే రాధకి వ్యతిరేకమైనటువంటిది అపరాధ. అపరాధలో కూడా ఏముంది పేరు? రాధారానికి అస్సలు నచ్చినటువంటి అంశం ఏమిటి? అపరాధ. రాధారాణి కృపలేనిదే, కృష్ణుని ఎవరూ ప్రేమించలేరు, సేవించలేరు. కాబట్టి రాధారానికి ఇష్టం లేని పని మాత్రం మనం ఇప్పుడు చేయదు. అది దాని పేరేం పేరు? అపరాధ. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. అపరాధంతో తస్మాత్ జాగ్రత్త. అపరాధం ఎలా బయటపడతా తెలుసా? ఫస్ట్ ఆశ్చర్యపోతారు, అపరాధం ఎలా బయటపడతాదని మీరు వింటే ఆశ్చర్యపోతారు. చెప్పమంటారా, తర్వాత నెక్స్ట్ వీక్ చెప్పమంటారు. ఒక వైష్ణవుని చూస్తే మనకు ఆనందం కలగకపోతే ఆల్రెడీ అపరాధం స్టార్ట్ అయినట్టు. ఇలా స్టార్ట్ అవుద్ది అపరాధం. అర్థమైందా? మనం ఏ లెవెల్లో అనుకున్నాం అపరాధం అంటే ఎవరన్నా తిడితే అప్పుడే అపరాధం అనుకుంటున్నాం, కాదు. అపరాధం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఒక వైష్ణవుని చూస్తే మనకి మనసులో హృదయంలో ఏం కలగకపోతే, ఆనందం కలగకపోతే ఆల్రెడీ ఆ వ్యక్తి మీద ఏదో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉందంటే లెక్క. కాబట్టి దాన్ని క్లియర్ చేసుకో. అలాంటివి ఏమన్నా